శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివ శంకర శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు సత్యనారాయణ రాజు గారు, ఈ సత్యనారాయణ రాజు గారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని మనం మనమందరం ఈ మురమళ్ళ గ్రామం రావటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఒకరోజు నేను వస్తున్నాం, కానీ నా సంకల్పం ఈ మురమళ్ళ క్షేత్రంలో 2 రోజులైనా ఉండాలని. ఈ గ్రామం పేరు మురమళ్ళ. ఇది ప్రాచీనమైన గ్రామం. శివ కళ్యాణం భారతదేశంలో ఇద్దరికి రోజు కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం చేసే క్షేత్రాలు భారతదేశంలో 2 ఉన్నాయి. ఒకటి కాశీ, 2 మురమళ్ళ. ఇక్కడ శివుడికి కళ్యాణం రోజు 3 గంటల టైం పడుతుంది. కాశీలో కూడా రోజు విశ్వనాథుడికి, ఆయన విశ్వనాథుడు, ఈయన వీరభద్రుడు, వీళ్ళకి ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది. ఈ మురమళ్ళ గ్రామం ముని, ఇక్కడ మునులు మందల మందల కింద ఉండేవారు, చాలా ఎక్కువగా ఉండేవారు మునులు. అంటే గోదావరి తీరం పూర్వం అడవి ప్రాంతం కింద ఉండేది ఇది. ఇక్కడ ఎక్కువ తపస్సులు చేసుకునేవారు మునులు. మందల మందలగా ఉండేవారు కాబట్టి ముని మందలం. అసలు దీని పేరు మురమళ్ళ కాదు, మునులు మందల మందలగా ఉండేవారు కాబట్టి ముని మండలం. ఈ ముని మండలం తర్వాత మురమళ్ళ అయింది. ప్రాచీనలో ముని మండలం మురమళ్ళ కాదు, ప్రాచీనమైన క్షేత్రం. తర్వాత మీ ఇంట్లో అమ్మాయిలకి ఎవరికైనా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతుంటే ఇక్కడికి వచ్చి రోజు పెళ్లి ఉంటుంది. అయితే ముందు నెల 2 నెలలు కళ్యాణానికి డబ్బు కట్టుకోవాలి, అంత తక్కువే 200 రూపాయలు, అంత నాకు సరిగ్గా తెలియదు. అదే మనుషులు పెళ్లి జరిగినట్టే 3 గంటలు ఎంతో జరుగుతుంది. భజంత్రీలు కూడా పెడతారు, 7 ఇంటికి 8 ఇంటికో మొదలు పెడితే 9 10 ఇంటి దాకా కళ్యాణం ఉంటుంది. అంచేది ఎవరైనా మీ ఇంట్లో అమ్మాయిలకి పెళ్లిళ్ళు ఆలస్యం అవుతుంటే ఇక్కడికి వచ్చి పెళ్లి చేయించుకుని వెళతారు రోజు. అయితే అప్పటికప్పుడు ఖాళీలు ఉండో, 10 రోజుల ముందో నెల ముందో ఇక్కడ టికెట్లు తీసుకోవాలి. మార్టర్ రెడ్డి గారు కూడా ఇక్కడ కళ్యాణం చేయించుకుని వెళ్ళాక ఆ అమ్మాయికి 2 3 నెలల్లో సంబంధం కుదిరిపోయింది. పైగా కుదరటంలో తక్కువ కట్నంతో మంచి పెళ్లి కొడుకు వచ్చాడు ఆయనకి. జీతం ఎక్కువ, ఈయన ఇచ్చింది తక్కువ కట్నం, జీతం ఎక్కువ అబ్బాయి వచ్చాడు. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అంచేది మురమళ్ళ గ్రామంలో ఇక్కడ మాకు ఒక అనుబంధం ఉంది. ఇక్కడ మాకు మురమళ్ళ, మేము చిన్నప్పుడు కూడా ఈ గ్రామం వచ్చేవాళ్ళం. అంటే మా నాన్నగారికి మేనమామలు 3 లేదు, ఒకరు పోడూరులో ఉండేవారు, ఇద్దరు ఒకరు మురమళ్ళలోనే ఒకరు పెదమళ్ళలోనే ఉండేవారు. మా నాన్నమ్మగారి పేరు పాపయ్య అమ్మగారు. ఇక్కడ 6 నెలలు మురమళ్ళలో, 6 మళ్ళు 6 అన్నగారు ఇంటికాడ 6 నెలలు ఉంటే ఇక్కడే స్వర్గస్థులు అయ్యారు. వాళ్ళు మేము చిన్నపల్లెం, కర్మకాండ చేయడానికి పనికిరాము. అంటే మా లక్ష్మీనరసరాజు గారి తండ్రి లక్ష్మీరాజు గారు వచ్చి ఇక్కడ మా నానమ్మ గారికి కర్మకాండ నదీ తీరంలో చేశారు. అంచేది మాకు ఆ రకంగా కూడా మొరమండం. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగాక, సైన్స్ పెరిగాక ఈ మొరమడ పెదమడ వెళ్ళాలంటే కష్టం. ఆ రోజున పొద్దున్న 9 జిన్నూరులో బయలుదేరితే ఇక్కడ 6 వచ్చేవాళ్ళం సాయంత్రం. అంటే 3 నదులు దాటాలి, నరసాపురం, తర్వాత ఇంకో పాశ్చర్ల పొడి, మొరమళ్ళ, 3 నదులు దాటితేనే కానీ ఇక్కడ రాలేరు. అటు నుంచి ఇప్పుడు 2 గంటన్నరలో వచ్చేస్తున్నాం. ఇది సైన్స్ టెక్నాలజీ తెచ్చినటువంటి ప్రభావం. అలాగే హైదరాబాద్లో పొద్దున్న 9 విమానంలో బయలుదేరి మళ్ళీ సాయంత్రం 5 మనం హైదరాబాద్ వెళ్ళొచ్చేసి కాశీ వెళ్ళొచ్చేసి. పొద్దున్న 9 ఒక విమానం ఉంది, అది కాశీ తీసిపోతుంది వైయా ఢిల్లీ. అక్కడ అరగంట ఆగుతుంది కాశీలో, మళ్ళీ వచ్చేవాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం 5 హైదరాబాద్ వచ్చేస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి 10 గంటల్లో కాశీ వెళ్ళి మళ్ళీ కాశీ నుంచి హైదరాబాద్ వచ్చేయచ్చు. పూర్వం కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడితో సమానం, రాడు ఇంటికి వస్తాడో రాడో చెప్పలేము. అడని అడవుల్లో నడిచెళ్ళినప్పుడు ఏ పూలో కొట్టేయచ్చేమని. అంచేది శివక్షేత్రం, వెనకాల విష్ణుక్షేత్రం కూడా ఉంది. ఈ మురమళ్ళ గ్రామంలో ఇది తపస్సు చేసుకునేటువంటి మురమళ్ళ గ్రామం. పూర్వకాలంలో ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు, కానీ ప్రాచీన కాలంలో అనేక మంది తపస్సు చేసుకోవడానికి గోదావరి తీరానికి వస్తూ ఉండేవారు. ఇక్కడ తపస్సు అంటే మన రాగద్వేషాలు కామక్రోధాలు తగ్గించుకోవటమే తపస్సు. యొక్క తపస్సు అంటే ఎండింపు చేయటం అని అర్థం. ఎవరిని ఎండింపజేయాలి? మన మనస్సును ఎండింపజేయాలి, శరీరాన్ని కాదు మనస్సును ఎండింపజేయాలి. అంటే శరీరాన్ని మనం వదిలించుకోవడం ఇష్టం ఉన్నా లేకపోయినా, శరీరం చనిపోయినప్పుడు ఎలా అయినా వదిలిపోతున్నాం మనకు శరీరం. అది వదిలించుకోవడానికి మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. మనస్సును వదిలించుకోవడం కష్టం, శరీరాన్ని వదిలించుకోవడం తేలిక. అందరూ అనుకుంటారు ఎందుకు ఈ మునులు ఇంత కష్టపడి తపస్సులు చేయటం, ఏదో ఏకభుక్తం చేసి లేకపోతే ఏ పండు ఏదో తిని ఎందుకు అంత కష్టపడ్డారని మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఆధునిక కాలంలో. అది కాదు, ఇంద్రియాలను మదించాలి, మనోనాశనం చేయాలి, దానికి ఆహార నియమం ఉండాలి. ఇవన్నీ చేస్తున్నా కానీ లోపల పరమేశ్వరుడు సర్వేశ్వరుడు ఆ మహాప్రభు మహాదేవుడు మీకు స్వరూపంగా వ్యక్తం అవడం, మీకు స్వరూపంగా వ్యక్తం అవడం, ఆ లోపల అంతర్యామిగా ఉన్నటువంటి మహాదేవుడు ఆయన్నే ఈశ్వరుడు అంటారు, నారాయణుడు అంటారు. ఆయనే పరమాత్మ. నారాయణుడు అంటే భగవంతుడు, ఈశ్వరుడు అంటే భగవంతుడు. ఈశ్వర శబ్దం ఒక శివుడికే కాదు, కృష్ణుడికి, రాముడికి, అందరికీ వర్తిస్తుంది ఈశ్వర శబ్దం. ఒక శివుడికే కాదు, ఈశ్వరుడు అంటే ఒక శివుడు మాత్రమే కాదు, కృష్ణుడిని కూడా ఈశ్వరుడే అని అంటారు. అంచేత ఆ మునులు ఇక్కడ ఏకాంత ప్రదేశంగా ఉండి ఈ నదీ తీరంలో తపస్సు చేసేవారు. ఆహార నియమం పెట్టుకుని ఇంద్రియాలను మదింపజేయటానికి, మనస్సును వదిలించుకోవడానికి, శరీరాన్ని వదిలించుకోవడానికి తపస్సు అక్కర్లే, చచ్చిపోతే అదే పోతుంది. మనస్సు అలా పోదు, శరీరం పోయినా అది పోదు. శరీరాన్ని శ్మశానంలో ఖాళీ చేసినా అది ఏం దానికేం భంగం లేదు, అది అలా జీవించి ఉంటుంది. మనోనాశనం అయ్యే వరకు ఆత్మజ్ఞానం కలగదు. రమణ మహర్షి గారు అనేవారు యాత్రలు ఎందుకు అయ్యంటే అక్కడ ఏమి లేదని తెలుసుకోవడానికి, పుస్తకాలు చదవటం ఎందుకంటే చదివాక ఏం తెలుస్తుంది, ఉన్నదంతా లోపల ఉంది బయట ఏమి లేదని తెలియటానికి పుస్తకాలు చదవండి. ఆ పుస్తకంలో ఏదో ఉందనుకుంటాం, అది చదివేస్తాం. ఈ పుస్తకంలో ఏదో ఉందనుకుంటాం. ఇది ఎన్ని పుస్తకాలు చదివినా పరమేశ్వరుడు నీ హృదయంలోనే ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మీరు క్షేత్రాలు దేశంలో ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఏదో కాళ్ళకి ఎక్సర్సైజ్ బాగానే ఉంటుంది, కానీ ఎన్ని క్షేత్రాలు తిరిగినా నిజమైన దేవుడు, నిజమైన అంతర్యామి నారాయణుడు మనకు అంతర్యామిగానే ఉన్నాడు. అయితే నీకు రూపం లేదు, నామం లేదు, ఒక ఆకారం లేదు. ఈస్టర్డ్ ఉన్నాడు, నేమ్ లెస్, ఫారం లెస్, యాక్షన్ లెస్. ఆయనకు రూపం లేదు, నామం లేదు, ఒక క్రియ లేదు. అంటే ఉన్నాడు ఈస్టర్డు అందరి హృదయంలో, జీవకోటి అందరి హృదయంలో అంతర్యామిగా ఉండి ఆ శరీరాలను ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నాడు. వాడు నియంత, డిక్టేటర్. ఆ శరీరాన్ని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలి, ఆడికి వచ్చినటువంటి ఏ కర్మ వాడికి అనుభవంలోకి రావాలి, ఆ కర్మ వాడు ఎంత అనారోగ్యంగా ఉన్నా కర్మానుభవం అయ్యే వరకు ఆ శరీరంలో జీవుడిని ఉంచుతాడు. కర్మానుభవం అయిన తర్వాత తినవలసిన మొట్టికాయలన్నీ తిన్నాక ఆ జీవుడికి ఆ శరీరంలో ఉండగా ఊరేగింపులు ఉంటే ఊరేగింపులు, పురస్కారాలు ఉంటే పురస్కారాలు, అవమానాలు ఉంటే అవమానాలు, బహుమానాలు ఉంటే బహుమానాలు, అవమానాలు ఉంటే అన్నీ అయిపోయిన తర్వాత ఆ శరీరంలో ఆ జీవుడు ఏ అనుభవాలు పొందాలో, అనుభవాలు పొందే వరకు ఆ శరీరంలో జీవుని అట్టే పెడతాడు వాడు ఈస్టర్డు. అది ఒక కామ తప్పించడం, ఫుల్ స్టాప్ తప్పించడం. అది ఆయన ఆయన ప్రపంచానికి అధిపతి, మీకు అధిపతి, నాకు అధిపతి, ఉపనిషత్తుని చెప్పిన ఋషులకి అధిపతి, అందరికి అధిపతి. అందరూ ఏమైనా చెప్తారు, ఉపనిషత్తుల్లో మహర్షులు వాళ్ళ అనుభవాలు చెప్పారని చెప్తారు, వాళ్ళని స్తోత్రాలు చేస్తారు. ఇప్పుడు రమణ మహర్షి గారికి మరణానుభవం కలిగింది, మరణానుభవం కలిగింది కాబట్టి ఆయన నోరుని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుని ఆయన నోరు ద్వారా మనకు ఈశ్వరుడు నాలుగు మాట మంచి మాటలు చెప్పించాడు. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే ఆయనకి మరణానుభవం కలగజేసింది ఎవరు, ఈశ్వరుడే. ఎటొచ్చినా మనం ఈశ్వరుడిని మర్చిపోకూడదు, అక్కడికి రావాలి. మళ్ళీ ఉపనిషత్తుల్లో గొప్ప జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం గురించి చెప్పారు ఆ ఋషులు అని చెప్పారు. వాళ్ళ అనుభవం పొందే చెప్పారు, చిలక పొరకులు కాదు, ఇమిటేషన్ కాదు, ఎవరిని అనుకరించడం కాదు. వాళ్ళు పొందిన అనుభవం వాళ్ళు ఇతరులకు చెప్పకుండా ఉండలేక వాళ్ళు ఇతరుల యొక్క అందరూ ప్రేయో మార్గంలో ఉన్నారు కానీ శ్రేయో మార్గంలో లేరు. అందరూ భౌతికమైన సంపద సంపాదించుకుందాం అనేవాళ్ళు అనుకునే వాళ్ళకైనా ఆధ్యాత్మిక సంపద సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు ఎవరు లేరు. అంచేత ఉపనిషత్తు ఋషులందరూ కూడా మీరు ఆధ్యాత్మిక సంపద ఎలా సంపాదించుకోవాలి, భౌతిక సంపద ఎంత సంపాదించినా మీ పొట్టకాసమే, దానికి మించేది ఏం పనిచేయదు. మీరు 10,000 కోట్లు సంపాదిస్తే మీ ఇంట్లో ఉన్న 10 గుండెసీదులు మీ చేతితో కూడా పట్టుకెళ్ళారు, అన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. శరీరాన్ని కూడా వల్లకాడలో విడిచిపెట్టి వెళ్ళవలసిందే, శరీరాన్ని కూడా మోసుకెళ్ళటానికి వీల్లేదు. అందుచేత ఆధ్యాత్మిక సంపద ఎలా సంపాదించుకోవాలి అని, భౌతిక సంపదే కాదు, కేవలము భౌతిక సంపద సంపాదించుకుని ఇంద్రియాలతో భోగించేవాళ్ళది ప్రియవ మార్గం అంటారు. శ్రేయవ మార్గం అంటే నేను ఉన్న ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళి శాంతి సాగరంలో ఆనంద సాగరంలో ముంచేసేది శ్రేయ మార్గం. ఆ శ్రేయ స్త్రీ లక్ష్మీదేవులు ఉంచే లక్ష్మీదేవిని అంటే లక్ష్మీదేవి మీకు, మీరు లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఒక భౌతిక సంపదే కాదు ఆధ్యాత్మిక సంపదను కూడా ఇస్తుంది. అది శ్రేయస్సు, ఇది ప్రేయస్సు. కానీ మన భౌతిక సంపద సంపాదించడం ఈ శరీరం ఎంత నిజము, లోకం ఎంత నిజము, సమాజం ఎంత నిజము, ఈ భౌతిక సంపదలు కూడా అంతే నిజం. కానీ మరణానంతరం చిల్లుగా మారదు, ఎందుకు పనికిరాదు. అయితే అది ఎక్కడ ఊరేగింపులకు ఉపయోగపడుతుంది, ఏదో సన్మానాలు చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది. అహంకారం, మీరు ఎంత సంపాదించారు, ఎంత సంపాదించారు, మన అహంకారం మేతకు కూడా అది ఉపయోగపడుతుంది. మరి మన శరీరానికి మేత ఉన్నప్పుడు అహంకారానికి కూడా మేత ఉండాలి కదా. ఎవరినైనా మీరు బాగా సంపాదించిన వారిని మీరు బాగా సంపాదించారంటే ఆయన చాలా సంతోషిస్తారు. అంటే ఆయన అహంకారానికి మేత పెడ మన మాటలు ఆయన అహంకారానికి చుట్టూ తవుడు పెడుతున్నాడు. అంచేత అది వాళ్ళకి సంతృప్తంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక సంపద మటుకు ఈశ్వరుని దయ లేకుండా కేవలం పుస్తకాలు చదవడం చదివితే చదవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటేది, కాశీ రామేశ్వరం ఇళ్ళన్ని యాత్రలు చూసి రావచ్చు, అంత మాత్రం చేత ఆధ్యాత్మిక సంపద రాదు. మనకు స్వరూపంగా ఏ ఈశ్వరుడు ఉన్నాడో వాడు దయ లేకుండా అది కలగదు. వాడు దయ కలగాలంటే మన ఇంద్రియాలన్నీ వాడి దయ సంపాదించడానికి ఉపయోగించాలి. నోటితో ఆయన గురించి మాట్లాడుకోవాలి, చేతులతో ఆయనకు సంబంధించిన పని చేయాలి, అంటే ఆయనకు సంతోషం కలిగజేసే పని చేయాలి. శాస్త్రంలో ఏ పని చెప్పాడో ఆ పని మనం చేయాలి, కానీ శాస్త్రం వద్దన్న కర్మ చేయకూడదు. ఈ పని నీకు పనికి రాదు అని భగవద్గీతలో చెప్పాడు అనుకునేది మానేయాలి మనం. ఇది నువ్వు చెయ్యి అని ఆశలిస్తే అది మన మనస్సుకి ఇష్టం లేకపోయినా చెయ్యాలి. అది మన మనస్సు ముఖ్యం కాదు, మనకి ఆ భగవంతుడు చెప్తే మనకు మనసుకి ఇష్టం లేకపోయినా చెయ్యాలి. వద్దంటే మన మనసుకి ఇష్టమైనా మానేయాలి. వాడు భక్తుడు అంటే వాడు మనసు చెప్పినట్టుగా అహంకారం చెప్పినట్టుగా గంతులు శివుడు ఎవడు భక్తుడు కాదు. అంచేది మీరు ఏదో పూజలు చేస్తే జపాలు చేస్తే చేసుకోండి, వద్దంటలేదు నేను. కానీ జపాల వల్ల పూజల వల్ల మీరు అది రెండో పక్షం ఇది. కానీ మన ప్రవర్తన వల్ల మన జీవిత విధానం వల్ల ఆయన అనుగ్రహం మనకు వస్తుంది. కానీ మనకేదో 10 కోట్లు ఉన్నాయనో 1 కోటి రూపాయలు పెట్టి పూజ చేయించేసుకున్న మాత్రం చేత మీకు ఆయన దయ రాదు. పుణ్యం రావచ్చు, అది వేరే విషయం. పుణ్యం పాపం అనేది మనసుకు సంబంధించిన విషయాలు. పుణ్యం చేసుకుంటే సుఖం వస్తుంది, పాపం చేసుకుంటే దుఃఖం వస్తుంది. అది ఆ దుఃఖరూపంలో పాపం నశించిపోతుంది, మీకు వచ్చిన పుణ్యం సుఖరూపంలో పుణ్యం పోతుంది, రెండు పోతాయి. కాలగర్భంలో కాల ప్రవాహంలో ఈ మహాప్రవాహంలో మీరు పుణ్యం చేసుకుంటే అది మీకు తప్పనిసరిగా సుఖరూపంలో వస్తుంది. ఆ సుఖం అనుభవించడం అయిపోయిన తర్వాత మీరు ఒక కాలంలో పుణ్యం చేస్తారు, ఇంకో కాలంలో సుఖం అనిపిస్తుంది, ఇది పోతుంది అది పోతుంది. మీరు ఒక కాలంలో పాపం చేస్తారు, దాని ఫలితం ఇంకో కాలంలో అనిపిస్తారు, చివరికి అది పోతుంది ఇది పోతుంది. వీటి వల్ల నేను పలానా శరీరాన్ని నేను, పలానా పేరు నాది, పలానా వంశం మాది, నేను ఇంత చదువుకున్నాను, ఇంత డబ్బు ఉంది నాకు అని మీ శరీరంతో మనసుతో తాదాత్మ్యం చెంది మీరు పనులు చేస్తుంటే మిమ్మల్ని జ్ఞానం వరించదు. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, కానీ జ్ఞానం వరించదు, కాంతి వరించదు, సుఖం వరించదు, ఆనందం వరించదు. ఆనందం వరించే సమస్య లేదు. మరణానంతరం కూడా అంటే మీకు డబ్బు ఉంటే చేసుకోండి, పుణ్యం వస్తుంది. నేను కాదంటాం లేదు, కానీ ఈశ్వరుని దయ సంపాదించాలి, ఈశ్వరుని అనుగ్రహం సంపాదించాలి. మనం పనులు చేస్తే సకామంగా చేస్తాం, కానీ నిష్కామంగా చెయ్యం. ఏదో గౌరవం వస్తుందని, 10 మందిలోనే పేరు వస్తుందని, ఏదో గోళ్ళ మీద పేర్లు రాస్తారనో, ఏదో ఇటువంటి ఏదో కోరికలు పబ్లిసిటీ కోసం, టామ్టామ్ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం పనులు చేస్తారు. కానీ భక్తులు కూడా కేవలం ఈశ్వర ప్రీత్యర్థం, ఈశ్వరుడు సంతృప్తిపరచడానికి ఒక పని కూడా మనం చెయ్యం. అది చెయ్యాలనే బుద్ధి కలగదాం. అసలు ఎప్పుడైనా జ్ఞానం గురించి శ్రవణం చేసి ఉంటే అది సంపాదించాలని బుద్ధి కలుగుతుంది. అసలు జ్ఞానం మా ఎంత వంట లేదన్నా మేము ఎప్పుడు శ్రవణం చేయలేదంటే వాడికి జ్ఞానం అభిలాష ఏంటి? ఇప్పుడు మీరు లెక్కలు బాగా నేర్చుకోవాలంటే ఆ లెక్కలే కౌన్ నచ్చి విని ఉండాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే వాడు పేరు వినాలి. శ్రీనివాస రామానుజన్ గురించి ఉండాలి. శ్రీనివాస రామానుజన్ 32వ సంవత్సరంలో కుంభకోణంలో పుట్టాడు, మెడ్రాసులో చచ్చిపోయాడు. సుమారు ఆయన 10 ఏళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఆయన పేరు శ్రీనివాస రామానుజన్, చాలా గొప్ప గణిత శాస్త్రవేత్త మన ఈ మధ్యకాలంలో జన్మించినాడు. పూర్వం కాలంలో భాస్కరాచార్యులు వాళ్ళు ఉండేవారు. ఈ మధ్యకాలంలో శ్రీనివాస రామానుజన్. ఒక సంవత్సరంలో ఆయన సినిమా కూడా వస్తుంది. ఎవరికైనా ఇష్టమైన వాళ్ళ సినిమా చూడవచ్చు. ఆయన పేరు శ్రీనివాస రామానుజన్. చివరికి ఆయనకి క్షయ వచ్చి 32 ఆయన రోజులు ఆయన టైంలో క్షయికి జబ్బులు లేవు. ఇప్పుడు అన్ని జబ్బుల కంటే క్షయ జబ్బు మంచిదే. శుభ్రంగా తినేసి మంచమే పడుకోమంటారు, అంతే పని చేయొద్దంటారు, తినేయమంటారు. మీకు ఇడ్లీ కావాలంటే ఇడ్లీలు, గారెలు కావాలంటే శుభ్రంగా తినేసి మంచం మీద పడుకోవటమే దానికి పథ్యం. అంచేది అన్ని జబ్బుల్లో క్షయ జబ్బు మంచిదే. మీరు విశ్రాంతి తీసుకోండి, ఎక్కువ తినేయండి, బరువు పెరగాలి. ఆయన బిళ్ళలు ఇస్తారా, బిళ్ళలకు కూడా మనకు ఆకలి పెరిగిపోతుంది, తినేసి పడుకోవటం. తీరా ఫిట్నెస్ ఏంటంటే కంచం సరిపడి తింటాం, మంచం సరిపడి నిద్రపోవటం. అన్ని రోగాల్లోకి క్షయరోగం మంచిది, పచ్చిం చేయి అక్కర్లేదు. అయితే వాళ్ళు ఇచ్చి బిళ్ళల మట్టుకి సరిగ్గా. పూర్వపు రోజుల్లో నెహ్రూ గారు భార్యకి క్షయిస్తే 10 దేశాలు తిరిగెడతారు మందులు లేక చచ్చిపోయింది. శ్రీనివాస రామానుజన్ కూడా మందులు లేక చాలామంది క్షయిస్తే 180 మంది చచ్చిపోయేవారు, 20 మంది బతికేవారు. వాళ్ళు ఎలా బతికేవారంటే తిండి సదుపాయం వల్ల, మై గాలి బాగా వచ్చే చోట, అది ఏదో గొప్ప వాతావరణంలో అలా పెంచితే కొంతకాలానికి శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటే కొంతమాత్రం బతికేవారు. 100 మందికి క్షయిస్తే 80 మంది చచ్చిపోయేవారు, 20 మంది బతికేవారు. సరే రామానుజన్ అంతకు చనిపోయాడు. అంటే ఎందుకు వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ మనకు అభిరుచి కలగాలంటే దాని గురించి శ్రవణం చేసి ఉండాలి. శ్రవణం చేయకపోతే మీకు అభిరుచి కలగదు. అంటే విన్నా విన్నా మీకు ఇంట్రెస్ట్ కలగకపోతే, వినకపోతే ఎలా కుదురుతుంది, నాకు కలగదు. అంచేది మనకు అశాంతి, ఇంట్లో అశాంతి, మనస్సులో అశాంతి, సమాజంలో అశాంతి, ప్రపంచంలో అశాంతి, ఆందోళన, ఎక్కడికి వెళ్ళినా ఇదే కూడా కదా అశాంతి భయం, అశాంతి భయం, అశాంతి భయం. పోనీ డబ్బు ఉన్న వాళ్ళందరూ సుఖపడుతున్నారంటే అది కనపడదు, వాళ్ళు ఏడుపు మొక్కలతో ఉంటారు. పోనీ బాగా చదువుకున్న వాళ్ళు సుఖపడుతున్నారంటే వాళ్ళు సుఖమైనట్టు ఏం కనపడరు, వాళ్ళు ఏడుపు మొక్కలతో ఉంటారు. అందుచేత వీళ్ళు ఇప్పుడు మేము చెప్పేది ఎందుకంటే వాళ్ళు మీరు అంటే సుఖం అనేది ఎక్కడ ఉందంటే మన స్వరూపంలో ఉంది. మన మన మనం ఏదిగా ఉన్నామో ఆ ఆత్మలోనే సుఖం ఉంది, అక్కడే శాంతి ఉంది, అక్కడ ఆనందం ఉంది. అక్కడ తప్పించి బయటలో భోగాలు ఉన్నాయి, కానీ సుఖం అనేది ప్రపంచంలో ఏ వస్తువులో లేదు. మనకు డబ్బు లేనప్పుడు డబ్బు ఉంటే సుఖం వస్తుంది అనుకుంటాం, మనకు గౌరవం లేనప్పుడు గౌరవం ఉంటే సుఖం వస్తుంది అనుకుంటాం, మనకు చదువు లేనప్పుడు చదువు ఉంటే సుఖం వస్తుంది అనుకుంటున్నాం. అసలు ఉంటే కదా అక్కడ రావటానికి. మనకు ఏదైనా అధికారం లేనప్పుడు అధికారం ఉంటే సుఖం వస్తుంది అనుకుంటాం, ఏదైనా పదవి లేనప్పుడు పదవి ఉంటే సుఖం, అసలు ఉంటే కదా అక్కడ ఉంటే వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ పదార్థంలోని ఏ వస్తువులోని సుఖం అనేది లేదు. సుఖం అనేది నీ స్వరూపంలో ఉంది. అయితే నీకు నీకు నీ లోపలటువంటి చైతన్యంలో అది నీ లోపల ఉండే ఆత్మస్వరూపం, నీ లోపలటువంటి బ్రహ్మీకి అందరికీ మురమల్లో ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే పెదమడిలో ఇళ్ళు ఉన్నాయి, ఇక అమలాపురంలో ఇళ్ళు ఉన్నాయి మీకు. అలాగే పరమేశ్వరుడు కూడా ఒక ఇల్లు ఉంది. ఇది ఉరికి అద్దిల్లు గుళ్ళు ఇయ్యి అద్దిల్లు ఆయనకి. నిజమైన ఇల్లు మన హృదయమే, పరమేశ్వరుడు నివాసం మన హృదయం, మన ఆధ్యాత్మిక హృదయమే ఆయన నివాసం, అక్కడే ఉంటాడు ఆయన ఇల్లు అదే. అంచేత బాహ్యమైన ఇల్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాడు రూపం లేనివాడు, ఆకారం లేనివాడు, కళ్ళకు కనపడినవాడు, మన బుద్ధికి అందనివాడు, లేడంటే ఉన్నాడు, వాడికి మనకు అవగాహన అవటం లేదు. అంచేత వాడికి విష్ణు రూపము శివరూపము కల్పించి వాడిని అక్కడ ఆరాధిస్తున్నాం. అంటే మనల్ని మనమే ఆరాధించుకుంటున్నాం, మనల్ని తెలుసుకోవడానికి ఆ దేవుణ్ణి ఇక్కడ ఆరాధిస్తున్నాం. ఏం చేద్దంటే ఏదో రూపం లేకపోతే మనం ఏదో రూపానికి నామానికి కట్టుబడి ఉన్నాం. అయితే దేవుణ్ణి కూడా అక్కడ ప్రతిష్ఠించి ఆడికి రూపం పెట్టి ఆడికి నామం పెడితే ఆ రూపాన్ని నామాన్ని ధ్యానం చేసుకుంటూ ఎక్కడైతే నిజమైన దేవుడు ఉన్నాడో ఆడి దగ్గరికి జరగటానికి, అక్కడ లోపలికి అంతర్ముఖం అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది కొంతమంది సైన్స్ గొప్పది అనుకుంటారు, ఇది స్పిరిచువల్ సైన్స్. ఇంతకంటే గొప్ప సైన్స్ ప్రపంచంలో లేదు. మిమ్మల్ని మరణాన్ని మరణ మరణాన్ని దాటిస్తుంది, దుఃఖ స్పర్శ లేని చోటుకి తీసుకుపోతుంది. ఈ లోకంతో కానీ పరలోకాలతో కానీ దేవతలతో కానీ సంబంధం లేని సుఖ సముద్రంలో శాంతి సముద్రంలో దింపుతుంది మిమ్మల్ని. అయితే ఆ శాంతి ఉన్నమాట నిజం, ఆ జ్ఞానం ఉన్నమాట సుఖం నిజం, ఆ సుఖం ఉన్నమాట నిజం, ఆ ఆనందం ఉన్నమాట నిజం. కానీ ఆ సుఖం నన్ను వరించాలి. నన్ను వరించమ్మా, సుఖం అంటే వరిస్తుందా? వరించదు. ఆనందం నన్ను వరించాలి. నాకు జ్ఞానం నన్ను వరిస్తే మీకు జ్ఞానం గురించి నాలుగు మాటలు చెప్తాను. కానీ జ్ఞానం నాకు దూరంగా ఉంటే మీకేం చెప్తాను? జ్ఞానం నన్ను ప్రేమించి నన్ను వరించి దాని ఒళ్ళోకి నన్ను తీసుకుంటే మీకు జ్ఞానం గురించి నాలుగు మాటలు చెప్పగలను. కానీ లేదా జ్ఞానం గురించి మీకు చెప్పలేను. శాంతి కావాలని మీరు ఒక మహాత్ముడి దగ్గర కూర్చుంటే గుర్తేంటండి, వాడు మహాత్ముడి దగ్గర, వాడు మహాత్ముడని. ఇంటికాడ మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాడి సమక్షంలో మీ అశాంతి అంత ఆరిపోతుంది. వాడి సమక్షంలో గంట కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా శాంతి సాగరంలో ఊగిసలు ఆడుతూ ఉంటారు. వాడు మహాత్ముడు ఒక గుర్తు మీకు. ఆడెవడో మనకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్నాడని గుర్తు. అందరి దగ్గర కూర్చుంటే శాంతి రాదు. కొంతమంది దగ్గర కూర్చుంటే మీ అశాంతి అంతా అప్పటికప్పుడు చల్లారిపోతుంది. శాంతి మీ లోపల నుంచి ఒక ప్రవాహం కింద కుళాయి తిప్పితే నీళ్ళు ఎలా వస్తాయో అలా ప్రవాహం కింద లోపల నుంచి వస్తుంది. అంచేది ఎవరికి శాంతి లేని వాడికి సుఖం ఎక్కడుందో? శ్రీరామం వాడికి ఐశ్వర్యం ఉండొచ్చు, చదువులు ఉండొచ్చు, కుటుంబంలో కంఫర్ట్స్ ఉండొచ్చు, ఆయన బాగా చూసేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఓ రామ, ఓ శ్రీరామ, దశరథ రామ, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తున్నాడో? త్యాగరాజు. త్యాగరాజు ఏమన్నాడంటే, నీకు ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా మైండ్ కంట్రోల్ లేనప్పుడు, ఇంద్రియాలకు కంట్రోల్ లేనప్పుడు, మీ గురికే ఇంటికాడ చదిపోయాలంత మాత్రం శాంతి వచ్చి మీ నెత్తి మీద పడుతుందనుకున్నారు రామ, ఎవడికి రాదు. ఎవడు ఆ శాంతి పొందాలంటే, నువ్వు నీకు సుఖం పొందాలంటే శాంతి లేకుండా సుఖం రాదు, డబ్బు లేకుండా భోగం రాదు. మీరు భోగాలు అనిపించాలంటే బాగా చేతిలో డబ్బు ఉండాలి, అందుకే డబ్బు. శాంతి సుఖం కావాలంటే శాంతి కావాలి. సుఖం కావాలంటే శాంతి మిమ్మల్ని వరించాలి. మీరు భోగాలు అనుభవించాలంటే జేబులో డబ్బులు ఉండాలి. అయితే భోగం వల్ల మీకు, డబ్బు వల్ల భోగం వస్తుంది, జ్ఞానం వల్ల శాంతి వస్తుంది, సుఖం వస్తుంది. అంతేకాదు మరణాన్ని కూడా దాటి వెళతారు. మీకు అమృతానుభవం కలుగుతుంది. మీకు 1000 కోట్లు డబ్బు ఉంటే మరణాన్ని దాటించలేదు. జ్ఞానం వల్ల మరణాన్ని దాటుతాడు వాడు. ఎలా అంటే, ప్రతి మనిషి శరీరం చనిపోతుంది. శరీరం ఎప్పుడైతే పుట్టిందో ఆ పుట్టినరోజునే శరీరం ఏ రోజున మరణించాలో నిర్ణయం పడుతుంది. అది మనకు తెలియదు. మనకు బర్త్ డేట్ తెలుస్తుంది, డెత్ డేట్ తెలియదు. కానీ పరమేశ్వరుడు అప్పుడే డెత్ డేట్ కూడా నిర్ణయించేస్తాడు. మనం రైలు ఎక్కేటప్పుడే మళ్ళీ ఎక్కడ దిగాలో టికెట్ కొనుక్కునే దిగుతాం. అంతేకాని టికెట్ కొనుక్కో, రైలు ఎక్కడ దిగాలో టికెట్ కొనుక్కోకుండా రైలు ఎక్కం. మన శరీరంలో జీవుడు ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు నిర్ణయం పడిపోతుంది. మళ్ళీ శరీరంలో ఎప్పుడు చచ్చిపోవాలి, ఈ జీవుడు ఈ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెట్టేయాలని నిర్ణయం జరుగుతుంది. అంచేత ఇక్కడ పూర్వం మురమల్లో మునులు అనేక గొప్ప తపస్సులు దేనికి చేశారంటే, వాట్ ఫర్, దేనికోసం చేశారు? వాళ్ళకి ఇంటికాడ ఉన్న బుద్ధుడు మహాత్యాగి ఇంటికాడ ఉన్న భోగాలన్నీ విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అలా కదా యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? పాములకి పొట్టలు ఉన్నాయి, పాములకి పొట్టలు ఉన్నాయి, మరి ఇంకేదో ఇంకా దేనికి బొరిగులు ఉన్నాయి, నక్కలకి బొరిగులు ఉన్నాయి, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మీకు అందరికి ఇళ్ళు ఉన్నాయి, ఈ దేవుని కుమారుడికి ఏమి లేదు. అందరూ దేవుని కుమారుడు అని చెబుతున్నారు, వీడికి ఉండటానికి కొంపలేదు. ఈ దేవుని కుమారుల కంటే పాముల మెరుగు, పెట్టల మెరుగు మీరు కూడా. మీకు అందరికీ తల ఇల్లు ఉంది. ఇందులో సర్వస్థానికి ఇల్లు లేని వాళ్ళు లేరు. ఇల్లు లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ కూడా కట్టించేస్తే కట్టించి ఇచ్చేస్తారు. ఈ దేవుని కుమారుడికి ఏమి లేదు. అయినా ఎందుకో మహాశాంతి, శాంతి చక్రవర్తి, శాంతి చక్రవర్తి. ఆయన సిలువేసినప్పుడు కూడా, ఆయన సిలువేసినప్పుడు కూడా మరి మీరు చిన్న కష్టం వస్తే భరించలేకపోతారు, చిన్న ఇబ్బంది వస్తే భరించలేకపోతారు. ప్రతి మనిషికి స్నేహితులు ఉంటారు, విరోధులు ఉంటారు. మీ నాశనం కోరేవాళ్ళు ఉంటారు, మీ మంచి కోరేవాళ్ళు ఉంటారు. ప్రతి మనిషికి ఉంటారు. అది ప్రారంభంలో ఒక భాగం. స్నేహితులు ఉంటారు, శత్రువులు ఉంటారు. మీరు మంచి చేసినా కానీ గుర్తించినటువంటి వాళ్ళు ఉంటారు. అది ప్రతి వాడికి ఉంటుంది. మహాత్మా గాంధీకి కూడా అనేక మంది శత్రువులు ఉన్నారు. శ్రీకృష్ణుడికి అనేక మంది శత్రువులు ఉన్నారు. రాముడికి అనేక మంది శత్రువులు ఉన్నారు. యేసుక్రీస్తుని సిలివేశారు చివరికి. సోక్రటీస్ని విషం పెట్టి చంపారు. కానీ శత్రువులు చేసిన పనులే మీకే కాదు, గొప్ప మహాత్ములు పుట్టుకుతోటి మహాత్ములుగా పుట్టిన వాళ్ళకు కూడా ఆ దేహాన్ని ప్రారంభాన్ని బట్టి శత్రువులు ఉంటారు. అయితే ఆయన కూడా భరించడం నేర్చుకోవాలి. బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. నేను అవమానాలు వస్తూ ఉంటాయి జీవితంలో. శత్రువులు నేను ఎప్పుడు అవమానించాలని ఎదురు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ అవమానాలను కూడా నువ్వు సహజంగా భరించగలగాలి. సహజంగా, న్యాచురల్గా, నార్మల్గా భరించగలగాలి అవమానాలు కూడా. నీకు గౌరవం ఇస్తే అందులో మనకు కలిసి వచ్చి లేదు. ఎవరైనా అవమానం చేస్తే అందులోకి వచ్చి మనకు నష్టం లేదు. ఏదో నష్టం వచ్చేస్తుంది మనం అనుకుంటాము, ఏమీ లేదు. గౌరవం రావటం వల్ల ఈ జీవుడు అసత్యం. ఈ జీవుడు నిజంగా లేడు, ఉన్నవాడి వలె కనిపిస్తున్నాడు. గౌరవం వచ్చిన జీవుడికే, అగౌరవం వచ్చిన జీవుడికే. జీవుడు ఎంత అబద్ధమో ఈ గౌరవాలు అగౌరవాలు ఈ బహుమానాలు అవమానాలు ఇవన్నీ కూడా అంత అసత్యం. ఇంతకీ తపస్సు యొక్క ప్రయోజనం ఏంటంటే వేత రాగ భయ క్రోధ, అందరికీ భయం. చావు వచ్చేస్తుందంటే భయం. ఉన్నది ఎక్కడమైతే ఆ ఎక్కడో అమ్మేసి డాక్టర్ల చుట్టూ తిరుగుతాం. మనకి పని ఏముంది? ఏది తినాలో తెలియదు, ఏది తినకూడదో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు, ఏది పడితే తినేయటం, ఆ ఇచ్చిన వాళ్ళ పదార్థం ఎటు ఉందో తెలియదు, చూడక్కర్లేకుండా తినేయటం. తినేసిన తర్వాత రోగం, రోగం వచ్చిన తర్వాత డాక్టరు, ఆ డాక్టర్కి ఏదైతే 10 రూపాయలు ప్రిస్క్రిప్షన్ ఇస్తే రాసేస్తాడు, ఆయన సీట్ సెంటర్ రాసేస్తాడు. అది కొట్లు ఉన్నాయి, ఆ కొట్లకి ఏదో మనం మందులు కొనుక్కోవటం, ఇంటికి వచ్చి మింగటం, 10 రోజులు ఆ రోగం తగ్గాక మళ్ళీ మనం మామూలుగా మన తిండి మంది, మళ్ళీ డాక్టర్ గారు. ఎందుకంటే ఏం చచ్చిపోయే వరకు మనం చేసే పని ఇదే. అసలు మన ఆరోగ్యం మన చేతిలో ఉందో డాక్టర్ల చేతిలో లేదని మనకు తెలియటం లేదు. మనకు రోగం రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళకి మనకు సంబంధం ఏంటి? ఇంకా పని ఏముంది? పనికిరాని అన్ని తినటం, పనికిరాని మాటలని మాట్లాడటం. అది చివరికేమో ఈ పొట్టేమో అజీర్తి కేంద్రం, అజీర్తిగా అయిపోవటం. అసలు ప్రతి శరీరానికి రోగాల కేంద్రం పొట్టే. ఆ పొట్టడంచే చాలా రోగాలు వస్తాయి. అంచేత ఆ ఏది తినాలో ఏది తినకూడదో మనకు తెలియదు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో మనకు తెలియదు. ఒక సభ్యత లేదు, ఒక నాగరికత లేదు, ఒక మంచితనం లేదు. అదంతా తినేయటం. తినేసిందే వాడికి ఏదో రోగం ప్రారంభమవుతుంది, డాక్టర్లు ఉన్నారు కదా అనుకుంటారు. వాళ్ళు ఊరికే చేస్తారా? 100 రూపాయలు 200 రూపాయలు పుచ్చుకుంటారు. తర్వాత లోతు విషయాలకు వెళితే అది వేరే విషయం, ఊరికే సీటు కోసం. ఈ మధ్యలో డాక్టర్ గారు నాకు మాట చెప్పారు, చాలామందికి రోగాలు లేకపోయినా ఇప్పుడు నా దగ్గర రోజుకు 100 మంది వస్తారనుకోండి, అందులో నిజంగా 70 మందికి రోగాలు ఉంటాయి, 30 మందికి ఉండవు. అయితే వాళ్ళ ఫీజు మా కాంపౌండర్ బుక్ చేసుకుంటాడో, నా దగ్గర రాకముందే వాళ్ళకి నిజంగా రోగాలు ఉండవు. నీకు రోగం లేదని చెప్పేస్తాడు, వెళ్ళిపోతే అది 200 మాకు దక్కుడే అన్నాడు. వాడు మందు ఏమి రాయం, ఏదో రాయండి అంటాడు. మేము బీ కాంప్లెక్స్ రాసిచ్చేస్తాం, ఊరికే బలం చేసి మందులు. అంచేత మాకు రోగం లేకపోయినా రోగం ఉందని కొంతమంది అనుమాన మనుషులు ఉంటారు. వాళ్ళ వల్ల మేము తొందరగా బాగుపడుతున్నాం, రైలు చెరువులు కొనుక్కుంటున్నాం, చేపల చెరువులు కొనుక్కుంటున్నాం, మేళ కట్టుకుంటున్నాం. అనుమాన మనుషులు లేకపోతే మాకు ఇంత ఆదాయం రాదు. శరీరంలో ఏదైనా రంపట్టింది అనుకోండి, ఏదో రోగం ప్రవేశించుకోవటం వెళ్ళిపోవటం. ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకండి, ఈ కాంపౌండర్ లాగేస్తాడు కదా 200. తర్వాత డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే నీకు రోగం లేదంటారు, రోగం లేదంటే ఇచ్చేస్తాడు, ఆ 200 అయిపోతుంది కదా ఇంకడికి. ఆ రకంగా బాగుపడుతున్నామంటే నిజంగా రోగాలు ఉన్న వాళ్ళు తక్కువే, రోగాలు లేని వాళ్ళు కూడా ఎక్కువ వచ్చేస్తున్నారు మా దగ్గరికి. అనుమానం మనుషులు రొంపడితే ఏదో క్యాన్సర్ వచ్చేసింది అనుకోవడం, పరిగెట్టడం ఇలా ఉంది. ఇంతకీ మునులు చెప్పింది ఏంటంటే కామక్రోధాలు. అదే భగవంతుడు గీతలో ఏం చెప్పాయంటే, స్వామివారు వాసుదేవ స్వామివారు ఈ కోరికోటి, కోపం ఒకటి, భయం ఒకటి, 100% 100 పాడు నువ్వు పోగొట్టుకోవడం తపస్సు యొక్క ప్రయోజనం అని. ఆ 3 చంపడానికి యజ్ఞదాన తపస్సులు ప్రాక్టీస్ చేయమన్నారు. అయితే ఎవరినైనా నువ్వు చంపాలంటే మరి కత్తి ఏదో ఆయుధం ఉండాలి కదా. అలాగే కోరిక, కోపము, భయం, భయం వల్ల కూడా కొంతమందికి రోగాలు వస్తాయి, విరేచనాలు అయిపోతాయి. కొంతమంది ఎక్కువ భయం పెట్టుకుంటే విరేచనాలు అయిపోతాయి. అంచేత ఈ కోరిక ఒకటి, ఈ కోపం ఒకటి, భయం ఒకటి, ఈ ఉన్నంత కాలం నీకు సుఖం కనపడదు, ఏదో కోరిక వస్తుంది. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ కోరిక వస్తుంది. మీ ఆయన అంటే నీకు బాగా ఇష్టం అనుకోండి, పోనీ ఏ కారణమైనా మీ ఆయన మీద ప్రేమ ఉంది. మీ ఆయన మీద మీకు ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఏదో సుఖపెట్టాలని, అది చేయాలని, ఇది చేయాలని, మీ ఆయన మీద మీకు ప్రేమ ఉంది కదా. ఏదో ఒక 100కి 100 మందులు ఆపైనా, ఏదో 95 మందికైనా ఉంది కదా, చాటును తిట్టుకునే ఏదో పడేస్తున్నారు కదా. అందుచేత ఇప్పుడు మామూలుగా వాళ్ళకి మీ ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుందంటే ఆయన సుఖపెట్టాలన్న కోరిక వస్తుంది మీకు. ఆయన సుఖపెట్టాలన్న కోరికలోంచి ఇంకా ఏదో రకమైన పనులు చేస్తూ ఉంటారు. ఎంచేత తర్వాత ప్రపంచంలో మనకు డబ్బు అంటే ప్రేమ ఉంది, డబ్బు అంటే ప్రేమ ఉంది కాబట్టి అక్కడ కోరిక కలుగుతుంది మనకు. డిజైర్ అండ్ లవ్, ఈ రెండు దగ్గర చుట్టాలి. నీకు ఏ వస్తువు మీద అయితే కొంతమంది కష్టపడి చదువుకుంటారు, రాత్రి 1 గంట దాకా చదువుతా అంటారు, వాడికి చదువు మీద ప్రేమ ఉంది. అంటే ఏంటి వాడికి, నీకు ఈ రెండాట్లకి ఉన్న సంబంధం మనకు తెలియదు. మీరు ఎక్కడ ప్రేమ, డబ్బు సంబంధం, డబ్బు అంటే మీకు ప్రేమ అనుకోండి, ఆ డబ్బు సంపాదించాలనే కోరిక వస్తుంది. ఎందులోంచి వస్తుంది, ప్రేమలోంచి కోరిక వస్తుంది. అలాగే మీ ఆయన అంటే మీకు ఇష్టం అనుకోండి, ఆయన బాగా సుఖపెట్టాలని ఏదో చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు. కొంతమంది నా కోసం ఎన్ని కూరలు ఎంచుకుంటారు, ఇన్ని కూరలు నాకు అక్కలేదంటే వాళ్ళు ఏం చెబుతారంటే మా అమ్మ పంపింది నేను వండలేదంటే మీకు పెట్టమని మా అమ్మ పంపింది అది అబద్ధం, ఇల్లు వండేసి అలా చెప్పేస్తారు. వాళ్ళమ్మ కాశీ నుంచి కూరలు పంపుతుందా? ఇప్పుడు ఎందుకు ఇన్ని కూరలు నాకు, పెద్దలకు నాకు నేను ముసలిని అయిపోయాను, ఇప్పుడు తింటే పడదు, నా కోసం 2 కూరలు 3 కూరలు అంటే ఏదో గిగురు సరిపోతుంది వాడు అన్న. వాళ్ళు ఇష్టం ఉంటే మటుకు 2-3 ఏదో ఏదో బాగా సంపాదించాడు 400 ఎకరం, ఇప్పుడు ఇన్ని ఉరికి వదిలేస్తే ఎలాగైనా ఏదో 2-3 ఎగురులు వండేస్తారు. ఏదో 2-3 ఎగురులు వండేస్తే వాడేమో ఇదేంటి నా కోసం ఇన్ని కూరలు అంటాడు, మా అమ్మ పంపిండదు అంటాడు, వాళ్ళ అమ్మ పంపించలేదు ఏమో ఇదే వండేసి చెప్పేస్తుంది. అలా వాళ్ళు అసలు అమ్మ ఉందో లేదో మనకు తెలియదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఆడికి ఇది పడినా పడకపోయినా అక్కడ ప్రేమ ఉన్న చోట, ఎక్కడైతే మీకు ప్రేమ ఉందో అక్కడ కోరిక పడుతుంది. అలాగే దేవుడి మీద కూడా మీకు ప్రేమ కలిగితే మన చేతులతో ఆరాధించుకోవాలని, నోటితో ఆయన నామం చేసుకోవాలని, మన పాదాల గుడి చుట్టూరు చెప్పాలని అనిపిస్తుంది. ప్రేమ కుదరాలి కదా. ఆ ప్రేమ మీకు మీ భర్త మీద ఎంత ప్రేమ ఉందో, మీ ఆస్తి మీద ఎంత ప్రేమ ఉందో. ఇప్పుడు పిల్లలు ఏమి సంసారం బాగోని వాళ్ళు, సంసారం వెనకాల పరిస్థితులు బాగోలేని వాళ్ళు కూడా అప్పులు చేసి పిల్లల్ని కాన్వెంట్ స్కూల్కి పంపేస్తున్నారు. ఎందుకో అంత మామూలు స్కూల్లో చదివించుకుని బాగానే చెబుతున్నారు అంటే కాన్వెంట్ స్కూల్లో ఏదో చెప్పినా చెప్పకపోయినా అప్పులు చేసి వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారని, ఉద్ధరించినా ఉద్ధరించకపోయినా అప్పులు చేసి కాన్వెంట్ స్కూల్కి పంపి చదివిస్తున్నారు. ఏం చేత ఆ పిల్లలు ఏదో చదివుకుని అభివృద్ధిలోకి వచ్చేయాలని వీళ్ళని ఉద్ధరిస్తారని, ఉద్ధరించినా ఉద్ధరించకపోయినా కోరిక ఉంది. ఆ పిల్లల మీద ఉండే ప్రేమ కొలది వీళ్ళు కష్టపడి సంపాదించినంత వాళ్ళు అభివృద్ధిలోకి రావడానికి అంత ప్రేమ ఉన్న చోట కోరిక ఉంటుంది కదా మీకు. అంచేత కోరిక కోసం మీరు ఖర్చు పెట్టిన, మీరు సంపాదించిన డబ్బు అంతా అలా ఖర్చు పెడుతున్నారు. ఇది బాహ్య విషయాలు. ఇంతవరకు మనం చెప్పుకునే మాట అనేది బాహ్య విషయాలు, సంసార కష్టకాలనే చెప్పుకుంటున్నాం. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే నీకు కోరిక ఒకటి, కోపం ఒకటి, నీకు కోరిక నెరవేరితే అహంకారం వస్తుంది. ఎలా అయినా తంట ఇది, కోరిక నెరవేరితే అహంకారం వస్తుంది, కోరిక నెరవేరితే గర్వం వస్తుంది, కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది. ఎలా అయినా తంట, నెరవేరితో కూడా నెరవేరకపోతే కూడా ఇంకెలాగా నెరవేరిందంటే మనకు గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది, మా అంత వేడు లేడు అనుకుంటాం, ఇంకా నేనే దేవుని. ఎంతవరకు వస్తుందంటే ఇంకా నేనే దేవుని, ఆడు అనుకున్న పనులు 4 అయిపోతే నేనే దేవుని అంటాడు. అలా అనిపిస్తుంది మనసు మాయ. ఇంచేదంటే మన మాయ ఎక్కడో ఉందని మీరు అనుకోకండి. మాయ ఎక్కడో ఉంది, మనసు రూపంలో ఉంది, గుణాల రూపంలో ఉంది. ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి నాకు అభ్యంతరం లేదు. ఎంత దుర్మార్గుల్లో ఏముందో సన్మార్గుల్లో కూడా లోపల జ్ఞానం సమానంగా ఉంది. వాడు ఎంత దుర్మార్గుడైనా ఈ సన్మార్గుడు హృదయంలో ఏ జ్యోతిని చేస్తున్నావు, ఏ జ్ఞానం అయితే ఉందో ఆ దుర్మార్గుడు హృదయంలో కూడా ఉంది. అయితే ఆయన దుర్మార్గుడు అంటున్నాం, ఇది సన్మార్గుడు అంటున్నాం. గుణాల తేడా, వాళ్ళ ప్రవర్తన తేడా, దాన్ని బట్టి ఇటు మంచివాడు ఇటు చెడ్డవాడు అని చెబుతున్నాం. కానీ ఈ మనస్సుని గడప దాటి వెళితే ఆ లోపల సమానంగా అందరి హృదయాల్లో నేను ఉన్నానన్న వస్తువు దగ్గరికి మనం వెళ్ళగలిగితే అక్కడ మంచివాడు కానీ చెడ్డవాడు కానీ అందరూ ఒకటి లాగా ఉంటారు. గుణాలు ఉన్నవాడు ఒకళ్ళు ఎవరికైనా చెడ్డ గుణాలు ఉంటాడు, ఇవి వదిలేస్తే ఆయన మంచివాడే అంటున్నాం కదా మనం. అలాగే ఈ గుణాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మనసులో నుంచి వచ్చినాయి. భగవంతుడు ఓ చోట ఏమన్నాడంటే, నువ్వు పాడైపోవడానికి ఎవరో కాదు, నీ కామక్రోధాలు, నీ రాగద్వేషాలు, నీ ఇష్టాలు, నీ అయిష్టాలు, నీ ఉద్రేకాలు, నీ ఉద్వేగాలు నువ్వు పాడైపోవడానికి కారణం ఓచాడు చెప్పి, నువ్వు పాడయ్యే గుణాలు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీ కామక్రోధాలు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయని మళ్ళీ ఇంకో అధ్యాయంలో అడుగుతాడు. మనస్సులో నుంచి వస్తున్నాయి. మీరు శరీరంలోంచి మీకు ఎవరికి కోరికలు రావటం లేదు, మనస్సులోంచి కోరికలు వస్తున్నాయి. శరీరంలోంచి కోరికలు ఎవరికి రావటం లేదు, అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీ మనస్సులోంచి. మంచి కోరికలు వచ్చినా చెడ్డ కోరికలు వచ్చినా మనస్సులోంచి వస్తున్నాయి. ఈ మనస్సులో ఉంది గాలిడి అంత. గుణాలు మనస్సులో ఉన్నాయి, మాయ మనస్సులో ఉంది. నువ్వు నీ లోపలన సద్వస్తువు సజీవంగా ఉన్నా లేదనిపిస్తుంది నీ చేత నీ మనస్సు. అంచేది ఈ మనోనాశనానికి మనస్సు వేరు చూసాగా దాన్ని నరకటానికి ఆహారం సరిగ్గా శరీరాన్ని ఎండబెట్టి ఇంద్రియాలను ఎండబెట్టి భోగాలను అరికట్టి ఇంద్రియాలను మదించి ఈ మనస్సును నిగ్రహించుకోవడానికి పూర్వం ఏ ఘోర తపస్సులు చేసినట్టు మన పురాణాలలో చదువుతున్నాం. దీనికోసం ఇదంతా లేదా దేనికోసం అంటే నీ మనస్సు పవిత్రం చేసుకోవడానికి, నీ మనస్సు బాగు చేసుకోవడానికి. నీ మనస్సుకి మిత్రుడిగా ఉండాలి కానీ శత్రువుగా ఉండాలి. బయట శత్రువుడు మనకు 1000 మంది ఉన్నా పర్వాలేదు, బయట శత్రువుడు మనకు ఎంతమంది ఉన్నా పర్వాలేదు, మనకు సహనం ఉంటే. తర్వాత మనలో అందరిలోనే మనలో ఇంకో చెడ్డ ఉంది. ఆధ్యాత్మిక విషయాల్లో నైతిక విషయాల్లో మనకంటే పెద్దవాళ్ళు ఏ రామకృష్ణ పరమహంసో రమణ మహర్షో వశిష్ఠుడో అటువంటి వాళ్ళతో పోల్చుకోవాలి మనం. ఆధ్యాత్మిక విషయంలో భక్తి విషయంలో మనం వాళ్ళతో పోల్చుకోం. హైదరాబాద్లో ఎవరో ధనవంతులు ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చుకుంటాం. అయితే ఏంటి, మనకి జ్ఞానం మీద ఇష్టం లేదు. మనకి ఈ రమణ మహర్షి రామకృష్ణ పరమహంసి ఈళ్ళు గురువు కదా, హైదరాబాద్లో కొంత ధనవంతులు ఉన్నారు, లేదా మురమూళ్ళ ఎవరో ధనవంతులు ఉన్నారు, ఆ ధనవంతులే మనకు గురువులు. అంటే మనకు డబ్బు అంటే ఇష్టం కాబట్టి మనం కూడా వాళ్ళ అయిపోదామని. అంటే మనం చదివి పుస్తకాలు ఒకటి మనకున్న ఆదర్శ పురుషుడు వేరు. ఎలా లాభం, ఎలా సాధ్యమవుతుంది? నీకు ధనవంతుల మీద ఉన్న గౌరవం ఒక నింది ఒక పిండి గుడ్డ కట్టుకున్న గాంధీ మీద, గోచీ గుడ్డ పెట్టుకున్నాడు రమణ మహర్షి మీద, ఏదో ఒక 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 తుండేసుకు తిరిగి రామకృష్ణ పరమహంస మీద మీకు ఉందా? లేదు. చదివి ఆ పుస్తకాలు చదవచ్చు, లోపల ఆప్యాయత లేదు. వాళ్ళు ఏదైతే పొందారో, ఎవడన్నా 1 ఎకరం సంపాదిస్తే నేను 1 ఎకరం సంపాదించాలనుకుంటాడు, కానీ నేను మరొక రమణ మహర్షిని అవ్వాలి, నేను ఒక మరో రామకృష్ణుని అవ్వాలి, నేను మరో గాంధీని అవ్వాలని ఆలోచన మనకు లేదు. అసలు పోల్చుకోవాళ్ళు గురికై కాలక్షేపానికి చదువుతున్నాం. లోపల మమకారం వేరు, లోపల శ్రద్ధ వేరు, లోపల పూజించేది ఒకనే, చదివే పుస్తకాలు ఇంకోటి. నేను ఏ టాటానా బిర్లాలు అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారు, లేదా సచిన్ కంపెట్టి రామలింగరాజులాగా అవ్వాలనుకున్నవాడు ఉన్నారు, మీరు గాంధీలాగా అవుదాం, శంకరుడిలాగా అవుదాం అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు. వాళ్ళు పుస్తకాలు చదువుతున్నా కానీ వాళ్ళతో సమానం హోదాక మనం కూడా ఎదగాలనే కాంక్షేయం కనపడదు లోపల. ఆ పుస్తకాలు ఎందుకో చదువుతున్నాం కాలక్షేపాలకు అలవాటు మీద, ఎందుకో చదువుతున్నాం చదవటం, కానీ లోపల మట్టుకు మనం ఎవడో చదువుకున్న వాళ్ళను, ఈ లౌకిక విద్యలు చదువుకున్న వాళ్ళ ధనవంతుని ఆరాధిస్తున్నాం, కానీ ఋషిని దేవుణ్ణి మనం ఆరాధించకుండా. అది నేను చెప్పాను మీరు నమ్మొద్దు, మీరు నిజ చెబుతున్నా మీ అనుభవం కూడా చూసుకోండి. నేను చెప్పాను ఒక వాక్యం కూడా మీరు నమ్మొద్దు, నమ్మవలసిన పని లేదు, ఇది ఎలక్షన్ మీటింగ్లు కాదు. అంచేత మీరు మీ హృదయంలో ఏదుందో అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకేమంటే మీరు నిజంగా ఎవరిని ఆరాధిస్తున్నారు అనేటువంటి విషయం మీరు ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఆలోచించుకుంటే మీకు మీరే సాక్షి. మనస్సాక్షి కంటే మించిన సాక్షి ఏముంది? మీ మనసులో ఏముందో మీకంటే బయట వాళ్ళకి తెలుస్తుందా? అది తెలియదు. అంచేది భగవాన్ ఏమంటారంటే ఈ శరీరం వద్దు, కొన్ని ఒళ్ళకాళ్ళకు తీసుకెళ్ళి కాలుస్తా అంటే నన్ను కాలుసిద్దరే బాబాని అడగదు. చచ్చిపోతానంటే దీనికి గొడవ చచ్చిపోతాను. చైతన్యానికి అసలు చైతన్యానికి శరీరమే లేదు. చైతన్యానికి శరీరం చచ్చిపోతుంది అనుకోవడానికి దానికి ఉంటే అసలు శరీరమే లేదు. దానికి ఈ శరీరానికి ఈ దేహానికి మధ్యన ఒక దెయ్యంగాడు వచ్చాడు, ఒక మిజ్జానైన వచ్చాడు, ఒక భూతం వచ్చింది. ఈ భూతం వచ్చి మిమ్మల్ని పట్టుకుంది. అది అటు ఆ పార్టీకి చెందదు, ఇటు ఈ పార్టీకి చెందదు. అటు చైతన్యానికి చెందదు, ఇక్కడ శరీరానికి చెందదు. మధ్యన వచ్చి చైతన్యం ఎప్పుడు దేహం నేను అనుకోదు. ఏం చేద్దాం దానికి? దేహం చూడండి, అన్రిలేటెడ్, దానికి ఏమి సంబంధం లేదు. ఈ దేహం నాదని చెప్పేది ఈ సైతానం, ఈ భూతము, ఏది మనస్సు అనే భూతము, మనస్సు అనే శరీరం, మనస్సు అనే దెయ్యమే నీకు ఈ శరీరం నేనని చెబుతుంది. అంచేద్దాం అది శరీరం లేకుండా ఉండలేదు కాబట్టి ఆ మనస్సు నీకు మనోనాశనం అయ్యే వరకు పునర్జన్మలు కోటి జన్మలైనా వచ్చి తీరుతా నేను ఈ జన్మలు ఎవడు రాకుండా ఆఫ్ చేయలేడు. సంసారం అంటే మీ భర్త కాదు, మీ పిల్లలు కాదు, వాళ్ళు బాహ్యమైన సంసారం, బాహ్యమైన గొడవలు, జన్మజన్మకు మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. సంసారం అంటే చచ్చిపోవడం, పుట్టడం. సంసారం అంటే పుట్టడం, పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. ఈ పుట్టడమే చావటం నిజమైన సంసారం. ఆ సంసారంలోంచి బయటికి పడగలగాలంటే నీకు అమృతానుభవం లేకుండా, ఆత్మానుభవం లేకుండా, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం అనుభవానికి నీకు అనుభవానికి రాకుండా ఎన్నడూ నువ్వు ఈ సంసారం అనే సాగరంలోంచి నువ్వు అజ్ఞానంలో ఉన్నంతకాలం బయటికి రాలేవు, ఏగలేవు, మునిగిపోతావు మధ్యలో. ఇదే సమస్య కూడా లేదు. అజ్ఞానంలో ఉన్న మనిషి సంసార సాగరంలోంచి బయటికి రాలేడు. కోటి జన్మలు ఎత్తున్నాను, ఏదో పూర్వజన్మలు ఉండి సంబంధం ఉండి ఎవడో సద్గురువు, ఏదో డివైన్ ఇంటర్ఫరెన్స్ కావాలి. ఏదో డివైన్ ఇంటర్ఫరెన్స్, ఏదో మనకు అతీతమైన శక్తి ఒకటి ఉంది, మన మనసుకి మన ఇంద్రియాలకి అతీతమైన శక్తి ఉంది. ఒకసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక విషయంలో ఫెయిల్ అయిపోతాం, అప్పుడు అనిపిస్తుంది మనకి ఈ మానవుడి కంటే అతీతంగా శక్తి ఉంది, హయ్యర్ పవర్ ఉంది, ఏంటి మన వల్ల ఈ చిన్న పని కూడా అవ్వలేదు, చేయలేకపోయాం అని మనకంటే హయ్యర్ పవర్ ఏదో ఉందని అప్పుడు అనిపిస్తుంది మనకి. అన్ని పనులు అయిపోతుంటే నేనే ఈస్తున్నాను, నేనే దేవుణ్ణి అని అనిపిస్తూ ఉంటుంది. దీనికి కర్తృత్వం కారణం. దాన్ని ఆ కర్తృత్వాన్ని మనస్సు అంటారా? కర్తృత్వం చైతన్యం, చైతన్యాన్ని కర్తృత్వం లేదు. మనసు కర్తృత్వం ఉంది, అహంకారాన కర్తృత్వం ఉంది. క్రైస్తవ మతస్థులు అహంకారాన్ని సైతాన్ అంటారు. వాడిని సైతాన్ పట్టుకుందిరా వాడిని బాగుపడ్డా అంటారు క్రైస్తవ. అంటే సైతాన్ అంటే కర్తృత్వం, అంటే నేను ఇది సాధించాను అది సాధించాను, ఈ దేహము నేను, ఈ దేహము నేను నాదని మనస్సే చెబుతుంది. మనస్సు రూపంలో ఉంది కర్తృత్వమే. చైతన్యాన్ని కర్తృత్వం లేదు, మనసు కర్తృత్వం ఉంది. ఈ దేహము నాది, ఈ దేహము నేనని ఎవరు చెబుతున్నారు? మనస్సే చెబుతాను. ఈ శరీరం చచ్చిపోయినప్పుడు లోపల చైతన్యం ఏం బాధపడదు. ఏం చేదంటే దానికి శరీరం ఉన్నప్పుడు, శరీరం ఉన్నప్పుడు కూడా దానికి శరీరం లేదు. మరి ఎవరు బాధపడుతున్నారు? మరి ఎవరు బాధపడుతున్నారంటే మరి లోపల చైతన్యం, చైతన్యానికి శరీరం ఉన్నప్పుడు కూడా దానికి చైతన్యానికి శరీరంతో సంబంధం లేదు. మరి శరీరం జడ వస్తువు, ఈ శరీరం నాదని దేవ మనస్సు అయితే చెబుతుందో అది శరీరం చనిపోయినప్పుడు దుఃఖపడుతుంది, బాధపడుతుంది, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళని చూడాలంటుంది, ఇంకేదంటే దానికి ఏదో రూపం కావాలి. చనిపోయే వరకు ఆ మనస్సు ఏదో రూపాన్ని పట్టుకుంటుంది. అత్తగారి రూపం, మామగారి రూపం, తల్లి రూపము, తండ్రి రూపము, పెళ్ళి అయ్యాక భర్త రూపం, తర్వాత పిల్లల రూపం, ఏదో రూపాన్ని పట్టుకుంటూ ఉంటుంది. ఏది చచ్చిపోయినప్పుడు మీకు ఇష్టమైనటువంటి రూపాన్ని, చచ్చిపోయినప్పుడు ఎక్కడైతే మీకు ప్రేమ ఉందో, ఎక్కడైతే ఇష్టం ఉందో, ఎక్కడైతే ఆప్యాయత ఉందో, ఆ రూపాన్ని ఆరాధిస్తూ ఆ మనస్సు ఆ జీవుడు శరీరాన్ని విడిచిపెడతాయి. ఇప్పుడు కాదు, చనిపోయే రోజు వచ్చినప్పుడు ఏమో ఈ లోపల ఎన్ని ఇష్టాలు మారుతాయో. కొంతకాలం పెద్ద కోళ్ళ ఇష్టం, కొంతమందికి చిన్న కోళ్ళ ఇష్టం, కొంతకాలం అసలు అహంకారం నిజమైతే ఇష్టాలు కూడా నిజంగా ఉంటాయి. అహంకారం కొంతకాలం పెద్ద కూతురు ఇష్టం, కొంతమందికి చిన్న కూతురు ఇష్టం, మరి రకరకాలుగా మాట్లాడుతున్నా మనం సంసారంలో చూస్తున్నాం కదండి. ఈ మధ్య మా పెద్ద కోళ్ళ చూస్తామని ఒకడు ఉంటాడు, ఇంకోటి మా చిన్న కోళ్ళతో మళ్ళీ 10 రోజులు నాకు ఇది మాట మార్చేస్తూ ఉంటారు. అసలు మనస్సు నిజమైతే ఈ మనస్సు ఏదో రూపాన్ని పట్టుకుంటే సహజం అది. అయితే మీరు శరీరం చచ్చిపోయే రోజున కూడా ఏదో రూపం మనస్సును పట్టుకుంటూ ఉంటుంది, ఆయన దగ్గర కూర్చోమంటుంది, ఆ రూపాన్ని దగ్గర కూర్చోమంటుంది. అది ఎక్కడైనా ఏ రామేశ్వరం అంటే తొందరగా వచ్చేయమంటుంది అన్న రూపాన్ని, ఆ రూపాన్ని పట్టుకుని ఏడుచు చచ్చిపోతుంది చివరికి. మళ్ళీ ఇంకో రూపాన్ని పట్టుకుంటాం, మళ్ళీ శరీరం రూపాన్ని ఈ రూపం వేసి తిరుగుతుంది కదా. అది రూపం లేకుండా ఉండలేదు, శరీరం లేకుండా ఉండలేదు. మరి శరీరం లేకపోతే టీవీ ఎవడ చూస్తాడు, శరీరం లేకపోతే పెళ్ళి ఎవడ చేసుకుంటాడు, శరీరం లేకపోతే భోగలు అనిపిస్తాడు. మనస్సు కంచేత ఈ శరీరం చనిపోయిన తర్వాత ఏదో శరీరాన్ని అది తొడుక్కుంటుంది. ఇంకేదంటే చైతన్యం శరీరం లేకుండా ఉండగలదు, ప్రపంచం లేకుండా ఉండగలదు, తన కాళ్ళ మీద అది నిలబడి ఉండగలదు. మనసుకి ఏదో ఆలంబనం ఉండాలి అంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టేసిన వెంటనే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాల డ్యూరేషన్ అనేది ఈస్తాడు, నిర్ణయిస్తాడు పరిపాలకుడు ఆయన, అడ్మినిస్ట్రేటర్ ఆయన. ఆయన పరిపాలన మనం కాదని మనం ఏమి చేయలేము. జీవకోటి ఆయన పరిపాలన కాదని ఏమి చేయలేము. మరణించే క్షణం కూడా ఆయన నిర్ణయిస్తాడు. కొంతమంది ప్రయాణాల్లో చచ్చిపోతారు, కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోతారు, కొంతమంది ఇంటికాడ చచ్చిపోతారు, కొంతమంది ఏమో కొంతమంది ఏదో కొంతమంది రోగ హాస్పిటల్లో ఉండి ఏదో రోగంతో బాధపడుతుంటారు. అన్ని శరీరాలు ఒక రకంగా చచ్చిపోవడం, రకరకాలుగా చచ్చిపోతున్నారు. అది కూడా ఈశ్వర నిర్ణయం. కొంతమంది జబ్బు చేసిన హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుని లోపల చచ్చిపోతారు. అంటే ఆడ మరణం స్వగృహే, ఆడ స్వగృహంలో మరణించవలసింది, ఆడ మరణించాడు. కొంతమంది హాస్పిటల్లో చనిపోతూ ఉంటారు. ఇలా రకరకాలుగా చనిపోవడం మనం చూస్తున్నాం. ఆ శరీరం ఎక్కడ చచ్చిపోవాలి, ఎప్పుడు చచ్చిపోవాలని నిర్ణయించేది కూడా ఈశ్వరుడు మాత్రమే. అందుచేది కామక్రోధాల గురించి ఓ చోట కామక్రోధాలని అశాంతికి కారణమని చెప్పినటువంటి భగవంతుడే మరో చోట ఏమని చెప్పాడంటే మనసులోంచి వస్తున్నాయి ఈ కామక్రోధాలన్నీ, మనసులోంచి వస్తున్నాయి. అందుచేత నువ్వేం చేయాలంటే వీటిని అణచాలంటే ఒట్టి మాటల వల్ల, కాకరకాయల కవర్ల వల్ల, కబుర్లు కాకరకాయ కవర్ల వల్ల, నువ్వేదో సత్తలో కట్టించడం వల్ల, నుయ్యి తవ్వించడం వల్ల, వీటి వల్ల కామక్రోధాలు పోవు. పుణ్యం వస్తుంది, స్వర్గలోకాలను కలవచ్చు, అక్కడ సుఖాలు అనిపించవచ్చు. కానీ అంతేకాని దానివల్ల మీకు బయట బాహ్యంగా పుణ్యం చేశాం. ఎలా ఈ కామక్రోధాలు ఎలా పోతాయంటే నిరంతరము మీ చేతులతోటి రాగద్వేషాలు లేకుండా మంచి చేస్తూ ఉండాలి. మీ ఇష్ట భగవంతుడు ఏది చేయమంటే మీ ఇష్టాయిష్టాలని ఒక పక్కన పెట్టి ఇది భగవంతుడి చేయమన్నాడు కాబట్టి చేస్తా, అది వద్దన్నాడు కాబట్టి మానేస్తున్నాను. అది శాస్త్రకర్మ, ఇది శాస్త్ర విరుద్ధ కర్మ. అర్జున శాస్త్ర విరుద్ధంగా ఎప్పుడు పని చేయకుండా ప్రవర్తించకు. శాస్త్రం ప్రమాణంగా పెట్టుకో, శాస్త్రం ప్రమాణంగా పెట్టుకో. ఇప్పుడు రాత్రిలో మన కారు వెళుతుంది అనుకోండి, ఎదరు లైట్లు లేకుండా కారు వెళ్ళదు, ఆ లైట్లు దారి చూపిస్తుంది. అలాగే శాస్త్రం నీకు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదని అహంకారానికి తెలియదు, నీ పొగరబోతున్నానికి తెలియదు, నీ అజ్ఞానానికి తెలియదు. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు, ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదు నీకు శాస్త్రం చెబుతుంది. శాస్త్రం తల్లి గురువు, తండ్రి గురువు, ఆచార్యుడు గురువు, వీళ్ళందరికంటే గొప్ప గురువు శాస్త్రం. మనకి తల్లి ఎప్పుడైనా తెలిసి తెలియని మాటలు చెప్పవచ్చు, అలా మన తండ్రి కూడా తెలిసి తెలియని మాటలు చెప్పవచ్చు. కానీ శాస్త్రం వాటికి తెలిసి తెలియని మాటలు చెప్పదు. నువ్వు ఏ పని చేస్తే నువ్వు బాగుపడతావు ఆ పని చేయమంటుంది, ఏ పని చేస్తే నువ్వు పాడైపోతావు ఆ నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళొద్దని శాస్త్రం చెబుతుంది. అంటే నీ ఆలోచన శాస్త్రాన్ని అనుసరించాలి. రైలు ఏ విధంగా అయితే ఆ బద్దీలను అనుసరించి రైలు వెళుతూ ఉంటుందో అలా నీ జీవితాన్ని శాస్త్రాన్ని అనుసరించి జీవించి ఉండాలి. భగవంతుడు చెప్పిన పని చేయటం, వద్దని చెప్పడం మానేయటం, నీ చేతులతో మంచి పనులు చేస్తూ భగవంతుడు చెప్పిన పనుల శాస్త్రకర్మ చేయటం, చెవులతో నిరంతరము భగవంతుడి గురించి వినటం, నిరంతరము భగవంతుడి గురించి ఉండటం, రోజు మీకు సమీపంలో వారానికి ఒకసారి మీకు సమీపంలో తిరిగి దేవాలయం మీ కాళ్ళను కొంచెం దేవుడి చుట్టూ దేవాలయం చుట్టూ తిప్పి రావటం, ఈశ్వరుడి మీద మీరు అభిమానాన్ని ఏకాగ్రతను పెంచుకోవటం, మీరు ఏదైతే సంపాదించాలనుకుంటున్నారో ఆ వస్తువు మీద నిజమైన ఏకాగ్రత కలిగి ఉంటారు. కొంతమంది బాగా సంపాదించిన వాళ్ళు ఆఫీసు నుంచి వచ్చి భోజనం రాత్రి భోజనం చేసేవాడికి 12 అవుతుంది. అంటే లోపల సంపాదనలో ఉంటారు వాళ్ళు. అలాగే చదువుకునే పిల్లల్ని వాళ్ళకి చదువు మీద ప్రేమ ఉన్నప్పుడు ఎందుకునే పెద్ద అటాక చదవకూడదు ఆరోగ్యం చెడిపోతుందంటే మన ఏ గదిలో చదువుకుంటే అంటే వాళ్ళకి మనకు ఇబ్బంది వస్తుందో గది మార్చేసి ఇంకో గదిలో ఎక్కడి చదువుకుంటారు కానీ వాళ్ళు చదువు మానరు. అంటే చదువు మీద ఉన్నటువంటి ఎఫెక్షన్, చదువు మీద ఉన్న ప్రేమ కొద్ది ఆ కోరిక పడుతుంది. అలాగే భగవంతుడి మీద మీకు ఆ లవ్ కావాలి. ఏది ఆ ప్రేమ ఎటువంటిదంటే భౌతికమైనది కాదు, భౌతికమైనది కాదు. మీరు భగవంతుడిని ఏమీ కోరుకోవద్దు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళితే వెళ్ళండి, ఏమీ కోరుకోవద్దు. నాకేది మంచో నాకంటే నీకు బాగా తెలుసు. నాకేది మంచో నాకంటే నీకు ఎక్కువ బాగా తెలుసు. నాకు అది ఇచ్చేది. నాకేది మంచిదని నువ్వు అనుకుంటున్నా అదే చేయి. నాకు నేనేదో నా గురించి నేను ఏదైతే మంచిది అనుకుంటున్నాను అది నా అహంకారం అనుకుంటాను. అది మంచిది కాకపోవచ్చు, అది చేయొద్దు. నువ్వు నా జీవితాన్ని అంతా నీ చేతుల్లో పెడుతున్నాను. అంచేది నీకు నాకు ఏది శ్రేయస్సు కలుగుతుందో, దేనివల్ల నాకు భవిష్యత్తు ఉంటుందో, దేనివల్ల స్వరూప జ్ఞానం ఆత్మజ్ఞానం కలుగుతుందో, దేనివల్ల నేను మోక్షానికి అర్హుడు అవుతున్నాం, దేనివల్ల అయితే సంసారంలోంచి అనిత్యం అసుఖం అన్నాడు భగవంతుడు. సంసారం గురించి ఏమన్నా అంటే అనిత్యం అసుఖం. ఇవాళ కనిపిస్తున్న రూపాలు రేపు ఉండవు. ఇవాళ అనేక శరీరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి, రేపే కొన్ని శరీరాలు పోవచ్చు. ఈ లోకమే అనిత్యం, ఈ లోకమే అసుఖం. లోకం ఎటువంటిదంటే కుక్క తోక లాంటిది. ఇంత టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చాక కుక్క తోక ఎందు ఏ టెక్నాలజీ వంకర తీయలేదు. లోకంలో వంకర్లు ఎవడో తీరాడు. నువ్వు ఏదైనా లోకం గురించి పనిచేస్తే అది లోక మారుతుందో మారుతుందో నీకు తెలియదు. కానీ ఆ లోకక్షేమంకు నీవు బాగుపట్టడానికి అది చెయ్యి. నువ్వు చైతన్య స్థాయి పెంచుకోవడానికి, నీ హృదయానికి విశాలం కలగడానికి నువ్వు మానవ సేవ చేయి. కానీ వాడు బాగుపడవచ్చు బాగుపడకపోవచ్చు మనం చెప్పలేము. చలం గారు మాట అన్నారు, గాంధీ గారు చాలా కష్టపడ్డారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం. కానీ ఈ దేశం బాగుపడిందని మనం చెప్పలేము. కానీ ఈ దేశానికి సేవ చేయటం ఆయన మహాత్ముడు అయ్యాడు. అలాగే మీరు ఇతరుల మంచి కోసం పనిచేస్తాడు బాగుపడవచ్చు బాగుపడవచ్చు అని చెప్పడం. కానీ మీరు మటుకి పవిత్రులు అవుతారు. ఏకాగ్ర బుద్ధి లేనివాడికి, పవిత్రత లేనివాడికి, పరిశుద్ధుడే కానివాడికి చైతన్యం మీకు స్వరూపంగా వ్యక్తం కాదు. చైతన్యం మీకు స్వరూపంగా వ్యక్తమయ్యే అవకాశం లేదు. ఎప్పుడు మనకు ఏకాగ్రత లేనప్పుడు, ప్రవీణత లేనప్పుడు, పవిత్రత లేనప్పుడు. అంటే లవ్ హిమ్, ఆల్వేజ్ లవ్ హిమ్, మోర్ లవ్ హిమ్, మోర్ అండ్ మోర్ లవ్ హిమ్. మీ హృదయాన్ని ఏది ఆక్రమించుకుందో మీకు తెలుసు. ఇప్పుడు మీ హృదయంలో ఏముందో మీకు తెలుసు. అందులో కనీసం ఒక 1% కూడా ఈశ్వరుడికి స్థానం లేదు. మనం చేతులతో పూజ చేస్తున్నాం, నోటితో నామజపం చేస్తున్నాం, మెకానికల్ యాంత్రికంగా. కానీ మన హృదయంలో ఏముందో తెలియనటువంటి అమాయకుడు కాదు దేవుడు. మనకంటే తెలియగలవాడు, మనకంటే సమర్థుడు. ఇది వైద్యుడు అనాస్, మనకంటే మనకంటే తెలివి గల మన మన బుద్ధి కంటే విశాలమైన బుద్ధి గలవాడు. ఆయనకున్న అఖండమైన తెలివితేటలు మన తెలివితేటలు పోల్చుకుంటే ఏ పాటి? మనకు రేపు ఒక గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. వచ్చే జన్మలో మనం ఎక్కడ పడతాం, ఎలా ఉంటాం, ఏ కర్మ అనుభవిస్తాం, ఇప్పుడు ఈశ్వరుడు చెప్పగలడు. వాడి సర్వజ్ఞుడు. వాడేంటి సర్వజ్ఞుడు? సర్వశక్తిమంతుడు. అంచేది మీరు భగవంతుడు మీకు కేటాయించినటువంటి ప్రారంభం అది మీరు ఇష్టంగానే అనుభవించండి. మీ అత్తగారు మంచివాడో చెడ్డవాడో మీకు అనవసరం. ఆవిడ మీ అత్తగారు కాబట్టి ఆవిడ చేయవలసిన సేవ చేయండి. ఆవిడ చెడ్డవాడైతే ఆవిడ దేవుడు చూసుకుంటారు. ఆవిడ మంచివాడైతే ఆవిడ దేవుడు చూసుకుంటారు. నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు, ఆ ఇంట్లోకి ఎందుకు వచ్చావు అంటే దేవుడు పంపించాడు ఆ ఇంట్లోకి. నువ్వు అది దేహ ప్రారంభం. అంటే ఆ ఇంట్లోకి వచ్చావు కాబట్టి నీ శరీరం ఆ ఇంట్లోకి వచ్చింది కాబట్టి నీ డ్యూటీని వచ్చాయి. అయితే అది ఆవిడ చెడ్డ మంచి భగవంతుడు చూసుకుంటాడు. అది నీ డ్యూటీని వచ్చాయి. నువ్వు చేయవలసిన డ్యూటీ ఆ పని చెయ్యి. అది అంచేత కనిపిస్తున్నటువంటి మనుషుల మీద నీకు ప్రేమ లేనప్పుడు కనిపించిన దేవుడి మీద నీకు ఎలా ప్రేమ ఉంటుంది? రామకృష్ణ పరమహంస గారు ఏమని చెప్పారంటే లోకంలో ఉన్న గురువులందరూ పెళ్ళిళ్ళు పేరాయలు అన్నాడు. లోకంలో ఉన్న గురువులందరూ పెళ్ళిళ్ళు పేరాయలు. పెళ్ళిళ్ళు పేరాయలు అంటే కొంతమందికి పెళ్ళిళ్ళు చేయించడం అలవాటు. అక్కడ సంబంధం ఉందంటే మీ అబ్బాయికి లేకపోతే మీ అమ్మాయికి అక్కడ సంబంధం ఉండదు, అది ఎంక్వైరీలో ఉంటారు. ఈ రాజుల్లో కొంతమంది కమిషన్లు పుచ్చుకోవడాలు కానీ ఇతర క్యాస్ట్లో ఇప్పుడు కమిషన్లు పెట్టేశారు. దానికి మీ అమ్మాయికి సంబంధం కుదురుస్తారు, ఆ కట్నంలో వాళ్ళు కొంత పర్సంటేజ్ వాళ్ళ దగ్గర మీ దగ్గర కూడా పుచ్చేసుకుంటారు. అయితే రాజులకు కొంచెం అహంకారం ఎక్కువ, అభిమానం ఎక్కువ, గౌరవం పోతున్నామో కమిషన్ పుచ్చుకుంటే గౌరవం పోతున్నామో అలా అలా ఉన్నారు. ఇంకా రాజులు మొదలు పెట్టలేదు, మిగతా కులాల్లో చాలామంది కమిషన్లు మొదలు పెట్టేశారు. అంటే పెళ్ళికొడుకు తెరపోళ్ళ దగ్గర, పెళ్లి కూతురు తెరపోళ్ళ దగ్గర కూర్చుంటారు. అమెరికాలో ఇల్లు చాలాసార్లు ఎవరికైనా కట్టుకోరు. అది అమెరికాలో అందరూ కొనుక్కుంటారు, కట్టుకోవడానికి వాళ్ళకి టైం చాలక. అయితే కొనుక్కున్నప్పుడు కమిషనర్ దాన్ని వెళతారు. వాళ్ళు దొంగతనం కాదు, ఇదిగో మీరు ఇంత కొన్నారు, ఇంత డబ్బు వాళ్ళకి ఇచ్చారు. కొనుక్కున్నోడి దగ్గర ఇంత కమిషన్ నాకు ఇమ్మని అడుగుతాడు, అమ్ముకున్నోడి దగ్గర ఇంత కమిషన్ అయ్యి. మరి నేను రోజు ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, ఆ ఇల్లు అయ్యి చూపిస్తున్నాను కదా, ఇల్లు ఎక్కడుందో మీకు చూపిస్తున్నాను కదా, నేను పడే కష్టానికి మీరు కమిషన్ ఇవ్వకపోతే ఎలా అని అడుగుతాడు అమెరికాలో. అది దొంగతనం కాదు. పూర్వం ఈ పనులన్నీ గౌరవం కోసం చేసేవారు. పెళ్లిడి సంబంధాలు చూసినా గౌరవం కోసం చేసేవారు. ఇప్పుడు గౌరవం అక్కడ గౌరవం కూడా దానాలి. పూర్వం డాక్టర్లు పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా గౌరవం కోసం పెద్ద పెద్ద ఆపరేషన్లు చేశారు. ఇప్పుడు గౌరవం కోసం వాళ్ళు కూడా ఏ పని చేయకూడదు, చేయటం లేదు. ఏం చేయాలి? దిస్ ఇస్ మనీ సెంటర్. ఇప్పుడు ఈ ప్రపంచానికి అహంకారం కేంద్రం, ధనం కేంద్రం. ఎవడ ధనవంతుడు అయితే ఆయన పూజిస్తున్నారో వాడు పూజార్హుడు, దేవుడు కాదు. ఎవడైతే ధనవంతుడు వాడు ఎక్కువ పూజింపబడుతున్నాడు లోకంలో. అంటే వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి అందరూ వాళ్ళని గౌరవిస్తున్నారు కాబట్టి మనం కూడా డబ్బు సంపాదించేసుకుందాం అంచేది మనం కూడా గౌరవింపబడదాం అనుకుంటున్నారు. కానీ ఇదంతా స్వప్న సమానం అని వాడికి తెలియటం ఉండదు. మన అనుకరణ ఎప్పుడూ చేయకూడదు. ఇప్పుడు మనం మన ఆదిని బట్టి మనం బట్టలు కుట్టించుకుంటాం, అలాగే మన సంసారాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. కానీ వాళ్ళు అలా ఉన్నారని అలా ఉండకూడదు, ఇలా ఉన్నారని ఇలా ఉండకూడదు. మన ఆదిని బట్టి మనం బట్టలు ఎలా కుట్టించుకుంటాము, అలా మన సంసారాన్ని బట్టి మన ప్రవర్తన ఉండాలి. కానీ వాళ్ళు ఇలా ఉన్నారు, మనం కూడా అలా ఉందాం, వీళ్ళు ఇలా ఉన్నారు ఇలా ఉందామంటే నీ బలహీనత గుర్తు. నీ లోపల బలం లేదని నీకు అర్థం, లోపల నీకు శక్తి లేదని అర్థం, లోపల నీ కాళ్ళ మీద నువ్వు నిలబెట్టాలేదని అర్థం, లోపల నీ మీద నీకు నమ్మకం లేదని అర్థం. కొంతమంది అనుకరణం, ఇక వాళ్ళు ఎలా ఉన్నారు మంచిది ఎలా ఉన్నాం, వీళ్ళు ఇలా ఉన్నారు అంచరిది ఇలా ఉందాం, ఇలా అలవాటు పడిపోయారు. కానీ వాళ్ళు సొంతంగా ఆలోచించుకుని వాళ్ళ బలం వాళ్ళు పెంచుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అలవాటే తగ్గిపోతాం. మనకి ఇమిటేషన్ ముఖ్యమైపోతుంది. ఇక భగవాన్ పుస్తకం తీసాం, టైం అవుతుంది, ఇంకో గంట చెబుతాం. ఇప్పుడు ఎంత అయింది? మొదలుపెట్టి ఎంత అవుతుందో, గంట అయిందేమో, ఇంకో గంట గంట నాడు చెబుతాం. ఇవ్వండి భగవాన్ పుస్తకం తీస్తాం. ఒక రెండు నిమిషాలు శివనామం చేయండి. శివ శంకర, శివ శంకర. అక్కడ శివ అంటే అక్కడ శివుడు కాదు, శంకరుడు అంటే శివుడు. ఇక్కడ శివుడు అన్న మామూలుగా శివుడే, ఇక పార్వతిని కూడా తలపెట్టినట్టు అవుతుంది. శివ శంకర, శివ శంకర, శివ శంకర అంటే పరమేశ్వరుడితో పాటు పార్వతిని కూడా తలపెట్టుకుంటున్నాం. అంటే ప్రకృతి ఎవరు? శివుడు ప్రకృతి. అంటే అమ్మవారు అంటే ప్రకృతి, అయ్యవారు అంటే పురుషుడు. మళ్ళీ చిన్నప్పుడు ఎవరు పెంచుతారు? అమ్మవారే పెంచుతారు. అయ్యగారి పెంచరు, అమ్మవారే పెంచుతారు. అదేవిధంగా ఈ దేహం ప్రకృతి, ఈ మనస్సు ప్రకృతి, ఈ ఇంద్రియాలు ప్రకృతి, ఈ దేహాన్ని పెంచింది ప్రకృతి. ప్రకృతి సహాయం లేకుండా మనం ఏమి చేయలేము. అయితే దేహం ప్రకృతే, మనస్సు ప్రకృతే, ఇంద్రియాలు ప్రకృతే, కానీ వీటి సహాయంతో, ఈ ప్రకృతి సహాయం లేకుండా, ఈ దేహం యొక్క ఆరోగ్యం లేకుండా, మానసిక బలం లేకుండా, మీకు మీ నిదానం లేకుండా, బుద్ధిలో డిస్క్రిమినేషన్, బుద్ధిలో వివేకం లేకుండా మీరు పరమేశ్వరుని అందుకోలేరు. కాబట్టి ప్రకృతి సహాయం కూడా మనకు అవసరం. కాబట్టి ప్రకృతిని విడిచిపెట్టకూడదు, అమ్మవారిని కూడా తలపెట్టుకోవాలి. అంటే శివ శంకర, శివ శంకర. మనకి మన మనస్సు ప్రకృతిలోనే. మీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని, కొన్ని తెలివితేటలు ఎక్కడ ఉంటాయి? బుద్ధిలో ఉంటాయి. ఆ బుద్ధి కూడా ప్రకృతిదే. ఆ బుద్ధికి మనకి చిన్నప్పుడు ఎవరో తల్లి చెబుతుంది, బుద్ధి చెబుతుంది, ముఖం ఎలా కడుక్కోవాలో కూడా మనకు తెలియదు, పళ్ళు ఎలా తోముకోవాలో మనకు తెలియదు. అన్నీ ఎవరు చెబుతున్నారో మనకి? తల్లి చెబుతుంది. ఇవన్నీ తల్లి అంటే ప్రకృతి, ప్రకృతిని అయిపోయిన పాటలు. అయితే ప్రకృతి సహాయం లేకుండా పురుషుడిని పట్టుకోలేము. కాబట్టి అమ్మవారిని కూడా తలపెట్టుకోవాలి. మీరు శివ శంకర చేయండి. ఒక నిమిషంలో వస్తాం. శివుడు అభిషేక ప్రియుడు అంటారు. స్నానం చేయించాలి అడిగి, స్నానం చేయించి బట్టలు ఇస్తే సంతోషిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు అని ఆయనకి బాగా బట్టలు అవి బాగేసి కిరీటం పెట్టాలి. సూర్యుడు నమస్కార ప్రియుడు. మన రోజు ఉదయం రాగానే సూర్యుడు ఉదయించగానే నమస్కారం పెడితే ఆయనకు సరిపోతుంది. కుమారస్వామికి అభిషేకం అక్కర్లేదు, కుమారుడికి అలంకారం అక్కర్లేదు, నమస్కారం అక్కర్లేదు. దర్శన ప్రియుడు మన అట్టిపండు అక్కర్లేదు, చూసి వచ్చేస్తే సంతోషిస్తాడు. ఆఫరింగ్ చేయం అక్కర్లేదు. వాడు దర్శన ప్రియుడు అంటాడు, అంటే కళ్ళతో చూసి వచ్చేయడం. నమస్కారం కూడా పెట్టక్కర్లేదు. సూర్యుడు నమస్కారం పెడితేనే సంతోషిస్తాడు, చూస్తే సరిపోదు. ఇరవై ఏళ్ళ కిందట మా ఇంటికాడ నన్ను అనువారు. ఏమంటే రమణ మహర్షి, రమణ మహర్షి ఏంటి మీకు మీకు చేసింది ఏంటి, ఎందుకు రోజు రమణ మహర్షి కూడా అని. మీరు సుఖంగా ఉంటారని ఇంట్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి సుఖంగా ఉండేవాళ్ళు, ఆ రమణ మహర్షి కూడా ఎందుకు వస్తాం మనం. మీరేం సుఖపడినట్టు కనపడరు, వచ్చిన వాళ్ళకి సుఖపడిన ఉంటారు. వాడు ఏదో జ్ఞానదాత అంటున్నారు, అది కనపడతలేదు. ఎలా కనిపిస్తాడు జ్ఞానదాత కింద? ఆయన దక్షిణామూర్తి గొప్ప గురువు అని చెబుతారు, ఆది గురువు అని చెప్తారు. దక్షిణామూర్తి గురువులు అందరూ అని ఆది గురువు అంటే ఆయన ఇలా కూర్చున్నాడు, చిన్న ముద్ర ఇలా పెట్టి ఇలా చెట్టు కింద కూర్చున్నాడు. గురువు ఏమో పిల్లవాడు, శిష్యుడు వృద్ధులు. వాడు సనత్ కుమారుడు చాలా ఓల్డ్ పీపుల్. వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఈయన ఇలా కూర్చున్నాడు. ఎవరు ఎవడు దక్షిణామూర్తి ఇలా కూర్చున్నాడు. వాళ్ళు ఏం అడగలేదు, ఈయనేం చెప్పలేదు. అయితే ఈయన మౌనం ద్వారా వాళ్ళ అనుమానాలను చెదరగొట్టేశాడు. మరి అన్ని దేవాలయాలు ఆయన బొమ్మలు ఉన్నాయి. దక్షిణామూర్తి బొమ్మ దక్షిణవైపు ఉంటుంది, ప్రతి గుడికి దక్షిణమైపోయాను ఆయన బొమ్మ. దక్షిణామూర్తి అంటే మనకు కూడా ఇది ఎడం పక్కనేమో ఈ రక్తం పంపు చేసే హృదయం ఉంటుంది, కుడి పక్కనేమో మామూలుగా దేవుడు ఉన్న హృదయం ఉంటుందండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కుడివ దక్షిణ అంటే కుడివ కుడివైపు, అక్కడ అమూర్తిగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడే దక్షిణాన్ని అమూర్తిగా ఉన్నటువంటి ఈశ్వరుడే దక్షిణ అమూర్తి. దక్షిణామూర్తి ఓ రూపం ధరించి వచ్చి మాటలు లేకుండా ఇలా సైగలతోటి బాగా చదువుకున్నటువంటి గొప్ప పండితులైనటువంటి సనత్కుమారు లాంటి బ్రహ్మ మానస పుత్రులైనటువంటి గొప్ప విద్వాంసులైనటువంటి వాళ్ళని మాట మంతి లేకుండా పడ జ్ఞానోదయం కలగజేశాడు దక్షిణామూర్తి. వాడు బాగా చదువుకున్న వాళ్ళకి కలగజేశాడు ఎవరో దక్షిణామూర్తి ఇలాగ సైకులతో. మీరు రమణ మనిషిలో ఏమేమి ఉందని మా ఇంటికాడ చెప్పాను, రమణ మనిషిలో ఏముందని మీరు అడుగుతున్నారు. దక్షిణామూర్తులు ఇలా పట్టు కూర్చున్నారు, ఆడు దక్షిణామూర్తి ఆడు మహాపండితుడికి వాడికి జ్ఞానం కలగజేశాడు. రమణ మహర్షి ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా జ్ఞానం కలగజేస్తున్నారు. ఇంకా రమణ మహర్షి ఏముందంటే నేను ఏం చెప్తాను, ఆడు కలగజేశాడు రైటే దక్షిణామూర్తి. ఎవరికే ఆ సనత్ కుమారుడు సనత్ చేస్తున్న మహాపండితుడు అంటారు. మహాపండితుడికి చదువు చెప్పడానికే ముద్ద పేరుకు చదువు చెప్పడం కష్టం కానీ అంచేది మా గురువు మీరు ఒకవేళ తిట్టుకోండి అడేది ఎవరికి సైకిల్ చేయలేదు, కూర్చొని అనలేదు, నుంచోని అనలేదు, వచ్చినోళ్ళు ఆడికి పండితులు అక్కర్లేదు, పండితులు కానివాడు అక్కర్లేదు, చదువుకున్నవాడు అక్కర్లేదు, చదువు లేనివాడు అక్కర్లేదు. పైగా చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఆయన ఎలా చూశాడు, ఇద్దరిని సమానంగా చూశాడు. చదువుకున్న వాడికి మూర్ఖత్వం ఉంది, చదువు లేని వాడికి మూర్ఖత్వం ఉంది. మూర్ఖత్వం ఇద్దరికి సమానం, వాడికి అదనంగా చదువు ఉంది. ఈ తల్లిదండ్రులు అనుకుంటారు ఆడు బాగా చదువుకుంటున్నాడు, ఆడు పెద్ద అయ్యక మన బాగా చూస్తాడేమో అనుకుంటున్నాడు, బాగా చదువుకున్నాడు అసలు చూడడం. వీళ్ళు పిచ్చాడు మనమే పిచ్చోళ్ళం కదా, మనకున్న ఎకరం పొలం అమ్మేసాడు చదివిస్తాం చివరికి మన అమ్మ అని కూడా అంటారు, మనమే పిచ్చోళ్ళు. చివరికి పాపం ఏ చదువు లేనివాడో వ్యవసాయం చేసేవాడో మనల్ని చూస్తాడు కానీ ఆ చదువుకున్నాడు చూడడం చూడడం ఏం చేయంటే ఆడికి కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఇష్టమే తల్లిదండ్రులు ఉంటారు, ఆ పిల్లలు పిల్లలు ఉంటారు, పిల్లలు వేసి తిరుగుతాడు, ఏ సినిమాలకు తిరుగుతూ ఉంటాడు అనమాట. ఆయన చూసి మనం పొలాలు అమ్మేస్తే ఆయన చదివించడం. ఈ రమణ మహర్షి గారు అడేం చదువుకున్నవాడిని చదువులే ఇద్దరినే సమానం, కావ్యకాన్ని బండి గణపతి శాస్త్రి బండి ఎలా అంటున్నాడు సంతకం పెట్టడం చేస్తున్నాను కూడా అలాగే చూస్తాడు. ధనం ఉన్నవాడు ఎంత, ధనం లేనివాడు అంతే. సినిమా యాక్టర్ లాంటి గొప్ప అందమైన స్త్రీలు వచ్చినా ఏమి కురీపులు వచ్చినా ఆయన అలాగే చూశాడు. ఏం చేయాలంటే ఆయనకి దేహ బుద్ధి లేదు, తను దేహం అనుకుంటే నువ్వు దేహంగా కనిపిస్తావు, నువ్వు అందంగా ఉన్నావును అందంగా లేవను. తన దానంతో తన ధనంతో దాదాప్యం పొందుతంటే నువ్వు ధనం ఉన్నవాడే నీ ధనం లేడని ఆదాసేస్తుంది. రమణ మరి గణపతి గారు మహాపండితుడు. మీరు ఇదేంటంటే చదువుకున్నవాడికి ఏది చదువుతున్నారు, చదువు లేని వాడికి అదే చెబుతున్నారు, మీరు చెప్పిన పద్ధతే బాగోలేదు, నలుగురులు అంటే బాగుండదని ఒంటరిగా అన్నాడు గణపతి శాస్త్రి. ఇదేం గురి ఉండి బాగా చదువుకున్న వాళ్ళకి ఏం మాటలు చెబుతున్నారు, చదువు వచ్చిన వాళ్ళకి ఆ మాటలే చెబుతున్నారు, ఈ రకమైన గురి ఏంటి అని గణపతి శాస్త్రి గారు చాటును అన్నారు. అది ఎవడో లేనప్పుడు నలుగురిలో అంటే బాగుండదేమో నలుగురిలో అన్నా ఏమి అనుకోరు కానీ నలుగురిలో అనకూడదని నేను అనలేదు. అంటే అప్పుడు భగవాన్ గణపతి శాస్త్రి గారికి చెప్పిన సమాధానం ఏంటంటే, అంటే శాస్త్రి గారు మీరు పెద్ద మనిషి, నాకంటే వయసులో పెద్ద అయిన మీరు సాంస్క్రిట్లో వద్దండ పండితులు, మీరు ఉన్నారు కాబట్టి శాస్త్రి గారిని చూస్తున్నాం. శాస్త్రి గారు వెళ్ళిపోతే ఇంకో శాస్త్రి మనకు లోకంలో కనిపిస్తాడా? ఈ గణపతి శాస్త్రి లేని ఈ లోకాన్ని ఈ దేశాన్ని చూడగలము? అంత పెద్దవారు మీరు, మీ పెద్దరి కానీ నేనేం తక్కువ చేయటం అనేది నిజంగా పెద్దవారే మీరు. ప్రవర్తనలో పెద్దవారు, చదువులో పెద్దవారు, పైగా ఇతరుల క్షేమం కోరేటువంటి గుణం ఉంది మీకు. మీ క్షేమాన్ని మీరు ఎలా కోరుకుంటారో అంతకంటే ఎక్కువ ఇతరుల క్షేమాన్ని కోరుతున్నారు మీరు. కానీ మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, చదువుకున్న వాడికి ఒక రకంగానే చెబుతున్నారు, చదువు లేని వాడికి ఒక రకంగా చెబుతున్నారు మీరు అడుగుతున్నారు నన్ను. అయితే మీ ఉద్దేశం ఏంటంటే, చదువుకున్న వాళ్ళందరికీ నిజాలు చెప్పి చదువు లేని వాడికి అబద్ధాలు చెప్పమంటారని అడిగాడు. ఇది ఎక్కడ న్యాయమైన శాస్త్రి గారు, మీరు వేదాలు బాగా చదువుకున్నానా, నాకేమి చదువు లేని వాడిని, 9వ తరగతితో నాకు చదువు అయిపోయింది. అంటే మీ ఉద్దేశం చదువుకున్న వాళ్ళందరికీ నిజం చెప్పి చదువు లేని వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పి పంపేయమనా. కానీ మీరు నాకంటే వయసులో పెద్దవారు కాబట్టి చెప్పమంటే చెబుతాను, అది వెళ్ళిపోతాడంటే వెనక్కి పిలిచి ఇంతవరకు నేను చెప్పిన అబద్ధాలు నమ్మొద్దని చెప్పి మళ్ళీ పంపేస్తాను. ఒక తీరం నమ్ముతారు పాప అమ్మాయికులను, ఇంతవరకు నేను చెప్పిన నిజమనుకుంటున్నారో అన్ని అబద్ధాలు నమ్మొద్దని మళ్ళీ చెప్పి పంపేస్తాను, మీరు చెప్పమంటే చెబుతాను అబద్ధాలని చెప్పాడు. అయితే నేను ఏం చెప్పాను, దక్షిణామూర్తి కంటే కూడా మా గురువు గొప్పవాడు, ఏంటి ఆడు ఏంటని అడిగారు, మా ఇంట్లోనే అడిగారు, ఎందుకు పరాగం మాట ఎందుకు, ఎప్పుడు ఈ మధ్యన అడగటానికి రండి. 20 ఏళ్ళ కింద ఇప్పుడు కూడా ఈ మధ్యన ఏమి అడగటలేదు, ఎంచేది అడగటం మానేశారు. అప్పుడు నేను చెప్పాను, ఆయన మహాపండితులకి జ్ఞానం ఇచ్చాడు, ఆయన ఎవరో దక్షిణామూర్తి ఇచ్చిన మాట నిజమే, అది అన్ని బొమ్మల్లో అన్ని గుళ్ళలోనే బొమ్మ ఉంటుంది, ఆయన పైగా ఆది గురువు అంటారు. ఈ రమణ మహర్షి ఎవరికైతే జ్ఞానం ఇస్తున్నాడో వాళ్ళందరూ చదువుకున్నవాడేం కాదు, పండితులు కాదు, అక్షరాలు కూడా చేత కానివాడు, చివరికి జంతువులకు కూడా మోక్షాన్ని ప్రసాదించాడు. ఇది ఏమంటే మీకు పైకి కనిపించలేదు, మీకు బయటికి కనిపించడం లేదు, ఒక తలపాగలేదు, కోటు లేదు, గోచి ఒకటి ఉంది, పొట్ట ఒకటి ఉంది, పైకి అంతే కదా మరి మీకు ఎలా కనిపిస్తుంట. అయితే ఒక మనిషి యొక్క గొప్పతనాన్ని కానీ, ఒక మనిషి యొక్క ఔన్నత్యాన్ని కానీ భాషను బట్టి వాడిని ఎప్పుడు కొలవకూడదు. కొంతమంది బయటికి బడాయి మాటలు చెప్తారు, ఒక మంచి పని చేయరు. అది ఇంగ్లీష్ చెప్పి వాటర్ 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 ఎవరివేర్, వాటర్ 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 ఎవరివేర్, దేర్ ఇస్ నో డ్రాప్ ఆఫ్ వాటర్ టు డ్రింక్. ఒక ఇంగ్లీష్ కవి చెప్పాడు. అది ఎక్కడ చూసినా నీళ్ళే, తాగటానికి ఒక గ్లాసు నీళ్ళు కూడా దొరకటాలేదాన్ని. వాటర్ 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 ఎవరివేర్, దెర్ ఇస్ నో డ్రాప్ ఆఫ్ వాటర్ టు డ్రింక్. అంటే ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి, తాగటానికి మటుకు నీళ్ళు కనపడతలేదాన్ని. ఇది సముద్రం గురించి చెప్పాడు. అంటే మనం సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు ఇంటికాడి మంచి నీళ్ళు పెట్టుకోవాలి, కానీ ఆ సముద్రంలో నీళ్లు నోట్లో పోసుకుని అంతా ఉప్పే. అలాగే నేను చెప్పాను, కొంతమంది ఇంకా మీ గురువులని చెప్పుకోవచ్చు, వాళ్ళకి సంపద ఉన్నా సంపద ఎవరికి ఉపయోగపడదు, వాళ్ళకి చదువు ఉన్నా ఎవరికి చదువు చెప్పరాళ్ళు, వాళ్ళు చదువుకున్న చదువు వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకుంటారు, వాళ్ళు డబ్బు వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకుంటారు. పోనీ కలెక్టర్ గారితో ఈ ఉపకారం చేయండి అని వాళ్ళు చేయరు. ఏం చేద్దంటే వాళ్ళకి అవసరమైనప్పుడు కలెక్టర్ గారిని ఉపయోగించుకుందాం, వీళ్ళకి మాట సాయం చేయడం కదా. కొంతమంది సముద్రంలో నీరు ఉంది, అలాగే కొంతమంది సంపన్న గ్రహిస్తున్నారు, ఎవరికి ఉపయోగపడరు, సముద్రం కూడా తాగటానికి ఏమి ఉపయోగపడరు. అయితే దక్షిణామూర్తి మీకు గొప్పవాడి కింద కనిపించవచ్చు అని పండితులకి జ్ఞానం ఇవ్వచ్చు. బాహ్యంగా ఒక మనిషిని బాహ్యంగా ఇతను గొప్పవాడిని చూసి ఆడికి డబ్బు ఉందని చదువు ఉందని మనిషిని అలా కొరవలేము, ఆడు గొప్పవాడని. ఒక మనిషి యొక్క విలువ వాడు తొడుక్కున్న బట్టల మీద కానీ, వాడు ఇంటికాడ ఉన్న డబ్బు మీద కానీ, బ్యాంకులో ఉన్న లాకర్ల మీద కానీ, వాడు చేస్తున్న పదం మీద కూడా ఆధారపడలేదు. వాడి హృదయంలో ఎలా ఉన్నాడు, వాడి హృదయంలోనూ లోచులేంటి, వాడికి ఎవడనికే ఎవరికైనా చెబుతుంటే వాడి హితవ కోరి చెబుతున్నాడా, వాడు క్షేమం కోరి చెబుతున్నాడా, లేకపోతే ఏమన్నా లోపల వాళ్ళ పట్ల ఏమన్నా ఆశయం చెబుతున్నాడా. ఒక మనిషిని ఎప్పుడు కూడా మాటను బట్టి కొలవకూడదు, భాషను బట్టి కొలవకూడదు, రచన బట్టి కొలవకూడదు, వాడు లోపల ఎలా ఉన్నాడు, మనిషి లోపల ఎలా ఉన్నాడు. దాన్ని బట్టి కొలవాలే. నీకు దక్షిణామూర్తిలాగో లేదా శ్రీకృష్ణుడిలాగా రమణ మహర్షి కనిపించకపోవటం అతి సామాన్యులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించాడు. దక్షిణామూర్తిలాగా ఇలా పట్టుకున్నాడు, ఇలా ఏం పట్టుకోలేదు, ఏం చేతులు పట్టుకోలేదు, కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరిచి మనకు అందరికీ చూపించవలసింది ఏదో చూపించాడు. మీరు గుర్తించకపోతే వేరే విషయం. ఎంత మనుషులన్నా మంచితనం మీరు గుర్తించలేకపోవచ్చు, అది వేరే విషయం. మీరు గుర్తించలేదు కాబట్టి అడుగు ధర్మాలకు గడపడం. గుర్తించకపోతే మానేయండి, అడుగు వచ్చి నష్టం లేదు. గుర్తించడం వల్ల వాడికి వచ్చి లాభం లేదు, గుర్తించకపోతే నష్టం లేదు. చాలా మంది రాజకీయ నాయకులు అంటారు మేము మంచి పనులు చేస్తున్నాను మాకు గుర్తింపు లేదని. గురువుకు గుర్తింపు ఎందుకు? గురువు చేసేది లోపల ఉంటుంది, బాహ్యంగా మీకు చేసేది అంత కనపడదు. లోపల గురువు చేసే ఉపకారం ఏ ధనవంతుడు, ఏ విద్యావంతుడు, ఏ రాజకీయ నాయకుడు చేయలేడు. ఏం చేయవాడు లోపల పని వర్క్ అంతా గురువు చేసే పని అంతా లోపల ఉంటుంది. అనేక వేల మంది అనేక వేలు జన్మల నుంచి వస్తున్నటువంటి వాసంలో అనేక వేలు జన్మల నుంచి వస్తున్నటువంటి లోపల చీకటినే ఈ అలవాట్లనే బండ రాళ్ళనే ఆయన దయ వల్ల ఆయన అనుగ్రహం వల్ల మీకు సాధన తక్కువ ఉన్నా ఆయన అనుగ్రహించి మిమ్మల్ని మీ మీద ఆయన మీకు ఆయన మీద ప్రేమ లేకపోయినా మీ చేత ఆయన్ని ప్రేమింపజేసుకుని అనుగ్రహిస్తాడు వాడు గురువు. మీకు ఆయన మీద ప్రేమ లేకపోవచ్చు, మీరు ఆయన ప్రేమించేలాగా ఆయన ప్రవర్తన తీర్చిదిద్దుకుని మన మాట మీరు బాగు మీరు తీర్చిదిద్దుకోండి అని చెప్పకుండా ఆయనే తీర్చిదిద్దుకుని మన అనుగ్రహించేవాడు గురువు. అనుగ్రహం కళ్ళకు కనపడకపోవచ్చు, చెవులకు వినపడకపోవచ్చు, దక్షిణామూర్తిలాగా ఎవరో ఇలా కొంతమంది ఇలా చేతులు పెట్టి ఇలాగా ఆశీర్వదించినట్టు బొమ్మలు అవి ఉంటాయి. అటువంటి భగవానులు ఏమి లేదు, అంగచేష్టలు ఏమి లేవు, శరీరానికి సంబంధించిన అవయవాల చేష్టలు లేకుండా అనుగ్రహించేవాడు. అంటే బయట ప్రపంచానికి అంత తెలియకపోవచ్చు, తెలియాలని కూడా వాడు అనుకోడు. ఏం చేసేవాడు ప్రపంచం లేదు కాబట్టి, ప్రపంచం అందరికీ తెలియాలని అనుకోడు. ఏం చేసేవాడు ప్రపంచం లేదు, ఇది వరల్డ్లెస్, బాడీలెస్, మైండ్లెస్ అండ్ గాడ్లెస్ ఆల్సో. అది సంసారంలో నుంచి విడుదల పొందక్కర్లేదు, సంసారం అనేది. అది శరీరం ఉన్నవాడికి సంసారం, కానీ శరీరం లేనివాడికి సంసారం ఏంటి? శరీరం వస్తే సంసారం, శరీరమైన రానివాడికి సంసారం ఏంటి? అంచేది సంసార బంధాలు మన తెలివితేటలలో మనం పోగొట్టుకోలేము. మనతో నవ్వుతూ మాట్లాడుతూ, మనతో కలిసి భోజనం చేస్తూ, మనతో నడుస్తూ, మనతో కూర్చుంటూ, మనతో సరదాగా ఉన్నట్టు మనకంటే తక్కువ వాడి కింద కనిపిస్తూ మనలోనే చీకటిని పోగొట్టేవాడు గురువు. అంతేగాని సింహాసనం మీద ఏం కూర్చోడు, రాముడి లాగా సింహాసనం మీద కూర్చున్నాడే గురువు అని అనుకోకర్లేదు. ఈ మధ్యన ఇటువంటి ప్రశ్నలు మా ఇంటికి అడగటం మానేసరి సుఖపడతాం మేము కూడా. పూర్వం ఎప్పుడు 15 ఏళ్ల కింద రేగా ప్రశ్నలు అడగటాలేదు, కానీ అడిగితే చెబుదాం అనుకుంటున్నాను. మీరు ఏం చేశాడంటే అది చెయ్యింది ఏముందని. ఇప్పుడు మీకు ఏం చేశాడని ఈ మధ్యన అడగటాలేదు, అడిగితే నేను రెడీగా ఉన్నాను చెప్పడానికి. అలా ఏమి చేయలేదు అడగండి, అప్పుడు ఏమి చేయలేదు, ఏమి చేశాడని అడగటాను, కానీ ఏమి చేయలేదు అలా అడగటాలేదు నేను చెప్పటాను. మనకింతకన్నా నేను వాళ్ళు ఊరుకున్నారు, మనం ఊరుకున్నాం, రాజీ అయిపోయింది. వాళ్ళు ఏం చేశాడని ఇదివరకు అడిగారు, ఇప్పుడు అడగటాలేదు. అడిగితే ఇప్పుడు ఏం చెబుతానంటే ఏమి చేయలేదని. భగవాన్ ఎవడో ప్రశ్న అడుగుతున్నారు, దేహానికి చైతన్యానికి మధ్యన పిశాచం పట్టుకుంది మనల్ని. అది వస్తుంది మనలో నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియటం లేదు. మనలోంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు, ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియటం లేదు, ఎక్కడో వైకుంఠం నుంచి కైలాసం నుంచి రావటం లేదు. ఈ పురాణాల్లో రాసిన వైకుంఠాలు కైలాసాలు చంద్రలోకాలు సూర్యలోకాలకి రమణ మహర్షి గారికి గడ్డి పరిస్థితుంటాం మనం. ఒక సముద్రం ముందు నీటి బొట్టు ఎటువంటిదో అది అనిపిస్తుంటుంది ఆనంద సముద్రంలో, ఇతర లోకాలు కూడా దేవతలతో సహా నీటి బొట్టు తోడుతాం మనం. మన భగవంతుడు అడిగితే ఏం కావాలంటే వెంటనే వైకుంఠం నాకు కావాలంటాం. అంటే వైకుంఠం మీద వైకుంఠం లేదని వైకుంఠం వైకుంఠం మీద ఆయనకు అగౌరవం ఏం లేదు, ఉందని ఆయనకి తెలుసు, ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు మీరు నన్ను మంచినీళ్ళు కావాలని అడిగారనుకోండి, నాకు అవసరం లేదనుకోండి, అవసరం లేదని చెబుతున్నాను కదా, అంటే మంచినీళ్ళ మీద ఇష్టం లేదని కాదు, ఆయనకు అవసరం లేదు. మీకు ఎప్పుడైనా దేవుడు కనిపిస్తే ఏమైనా కోరుకుంటారని రమణ మహర్షిని అడిగారు, ఒక పండితులు అడిగాడు, ప్లేడర్ గారు అడిగారు. ఇటువంటి ప్రశ్నలు మనం అడగలేము. ప్లేడర్లకు మనకంటే తెలివితే, ఇంజనీర్ల కంటే, డాక్టర్ల కంటే, వ్యవసాయదారుల కంటే ప్లేడర్లకు తెలివితేటలు ఎక్కువ. అంతేత మనకి ఇంట్లో గొడవలు వస్తే ప్లేడర్ల దగ్గర సలహా కడతాం అంతే. మనం గంటల తరబడి ఆలోచించి 2 నిమిషాల్లో చెప్పేస్తారు వీళ్ళు. మీరు ఎవరైనా చంపేసి ఆ ప్లేడర్ల దగ్గరికి వెళ్తే కేసులో ఎలా తప్పుకోవాలని చెప్పేస్తారు. అది బ్రెయినీ పీపుల్ వాళ్ళు. అంటే మనం ఇచ్చిన డబ్బు తగ్గ పని చేస్తారు వాళ్ళు. ఇప్పటికే ఢిల్లీలో ఎటువంటి ప్లేడర్లు ఉన్నారంటే కోడి తొడుక్కున్నందుకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టుకి వెళ్తారు, 10 నిమిషాలు చెప్తాడు, 15 నిమిషాలు వస్తే అరగంట చెప్తాడు. మనం ఎంతసేపు చెప్పినా ఎంతసేపు చెప్తాడో మనకు తెలియలేదు. ఆడు ముందు కోర్టుకి వెళితేనే ఇంటికాడ కోర్టు వేసుకుంటాడు. ఆడు మనం 1 లక్ష రూపాయలు పరసక్కడ పెడితేనే కోడి తొడుక్కుంటాడు, లేదు కోడి తొడుక్కోడు. మళ్ళీ రేపు అవసరం అనుకున్నాడు, రేపు మళ్ళీ ఇంకో 1 లక్ష ఇవ్వాలి, లేదా కోటు వేసుకోడు. కోడి తొడుక్కున్నందుకు 1 లక్ష అంటే ఆడు తలకాయకిస్తున్నాం మనం. అడిగినప్పుడు రమణ మహర్షికి మనం ఏమి ఇచ్చాం, రామకృష్ణుడికి ఏమి ఇచ్చాం, స్వామీజీకి ఏమి ఇచ్చాం మనం? మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ఈశ్వరుడికి ఏమి ఇచ్చాం? మన స్వరూప జ్ఞానాన్ని డబ్బు పెట్టి కొనుక్కోగలమా? లేకపోతే మనం కేవలం మనం తెలివితేటలు సంపాదించగలమా? కేవలం మనకు మేధాశక్తి కొంతమంది సహజంగా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, చూస్తే గ్రహించేస్తారు. వాళ్ళు మటుకి స్వరూప జ్ఞానం సంపాదించగలరు? వాళ్ళు మటుకే వాళ్ళు సంపాదించలేరు. ఇంకేదంటే బాహ్య శక్తుల వల్ల కానీ, బాహ్య ప్రక్రియల వల్ల కానీ, బాహ్యమైన పూజల వల్ల కానీ పూజలు చేయొద్దని కాదు, అది నిగ్రహానికి ఉపయోగపడుతుంది. పూజలు అసలు ఉపయోగపడమంటాడు. ఈ బాహ్య చేష్టల వల్ల నీ లోపల అజ్ఞానం నశించదు. ఇప్పుడు చీకటి పోవాలి చీకటి పోవాలి ఎన్నిసార్లు అనుకున్నప్పటికీ సూర్యుడు ఉదయించే వరకు చీకటి పోదు. అలాగే మనలో అజ్ఞానం పోవాలి అన్నీ పోవాలి పోవాలని రోజు జపించినప్పటికీ ఎవడొకడు మహాత్ముడు ఒక మహర్షి యోగి ఈశ్వరుడు యొక్క దయ లేకుండా మనకు అజ్ఞానం పోదు. డిస్పల్టర్ ఆఫ్ డార్క్నెస్ గురి అంటే చీకటిని పోగొట్టేవాడు. అయితే ఈ సూర్యుడు బయట చీకటినే పోగొడుతున్నాడు. బయట చీకటిని పోగొట్టడం కంటే లోపల చీకటిని పోగొట్టడం చాలా కష్టం. ఈ లోపల చీకటిని పోగొట్టేవాడే మనకి ఆత్మరూపంలో అనుగురువు. ఆడే ఒకసారి కాళ్ళు చేతులు తొడుక్కొస్తాడు మనకు బోధించడానికి. వాకింగ్ గాడ్ వాడిని నడుస్తున్న దేవుడు అంటాం మనం. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మనిషి యొక్క దుఃఖానికి కారణం బయట లేదు, లోపల ఉంది, అది అహంభావన రూపంలో ఉంది. అజ్ఞానం ఎక్కడ ఉంది? అది అజ్ఞానం ఉంటేనే అహంభావన వస్తుంది. అలాగే నువ్వు పుస్తకాలు చదవటం నీకు జ్ఞానం వచ్చేది, పొట్ట సంపాదించుకోవడానికి ఏదో కొన్ని వృత్తులు అవి నేర్పితే జ్ఞానం రాకుండా అజ్ఞానం నశించదు. సూర్యుడు లేకుండా బయట చీకటి పోదు. లోపల గురువు బోధించే వరకు లోపల చీకటి మనకు పోదు. అక్కడ అది బోధ కాదు. మన కాలేజీ మేస్టర్లో హై స్కూల్ మేస్టర్లో చెప్పి బోధ కాదు. ఆ మాట అనుగ్రహం, ఆ చూపు అనుగ్రహం, ఆ నడక అనుగ్రహం. మీతో సరదాకి ఏదైనా వేళ కోళ్ళ మాట్లాడినా అది కూడా దయ చూపించడం, దాని మాటతో పని లేదు. ఎక్కడ మాటలు లేవో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ ఆలోచనలు లేవో అక్కడ గురువు ఉన్నాడు. ఆయనకు మాటతో పని లేదు, మన కోసం మాట్లాడతాడు. అయితే ఆయనకి తలంపులతో పని లేదు, తలంపులతో మాట్లాడుతూ ఉంటాడు. మనం గురువు మనం నిద్రట్లో ఎలా ఉన్నాడో పగల కూడా గురువు అలా ఉండగలడు. మనం నిద్రట్లో మనకు దేవుడు గొడవ లేదు, ప్రపంచం గొడవ లేదు, ఇంద్రియాలు గొడవ లేదు, శరీరం గొడవ లేదు, శక్తి గొడవ లేదు, పెళ్ళిళ్ళు గొడవ లేదు. మనం ఉన్నామంటే ఉన్నాం. అలాగే గురువు పగల కూడా అలా ఉండగలడు. వాడు గురువు ఆడు, గురువు మాత్రం అంటే వాడు. మనం నిద్రట్లో ఎలా ఉన్నాం, బాడీలెస్, మైండ్లెస్, ఒరల్లెస్, గాడ్లెస్, ఎవ్రీథింగ్ ఇది లెస్. ఒకవేళ మీకు డబ్బు ఉన్నా, నాకు 20 కోట్లు ఉంది, 30 కోట్లు ఉందని ఎవడని అనుకుంటాడు నిద్రట్లో, వాడికి డబ్బు ఉన్నా ఏం చేద్దాం అనుకునే అహంకారం అక్కడ లేదు. నేను బాగా చదువుకున్నానని ఆయన అనుకుని, బాగా చదువుకున్నాడు, నేను బాగా చదువుకున్నానని పండితుని అనుకునేవాడు లోపల ఎక్కడ ఉన్నాడా? లేకపోతే లోపల ఎక్కడ ఉన్నాడా? లోపల ఎక్కడ లోపల ఉన్నాడు, మీకు నిద్రట్లో ఉన్నాడు. అంటే ఇలా అనుకునేవాడు నిద్రట్లో లేడు. నేను బాగా చదువుకు మీరు ఉన్నారు, నేను బాగా చదువుకున్నాను అనుకునేవాడు నిద్రట్లో లేడు. నేను బాగా చదువుకున్నాను, ఐఎమ్ సో అండ్ సో, నేను ఇది సాధించాను, అది సాధించాను, ఇన్ని మేళ్ళ కట్టాను, ఇన్ని ఎకరాలు కొన్నాను, ఇన్ని కోట్లు సంపాదించాను, నాకే కాదు 10 తరాలు తిన్నా సరిపోదు. 10 తరాలు తిన్నాక మిగిలిపోతుంది, తర్వాత తరంలో తగలేస్తారని తెలియదు బాబు. అంటే ఈ బుద్ధి అట, అమెరికాలో ధనవంతులను ఈ బుద్ధి లేదట వాళ్ళకి. అది సంపాదిస్తారా? సంపాదించుకున్న మా కుటుంబంలోనే అందరూ 10 తరాల వరకు ఈ డబ్బు ఉండాలని అనుకోరట. కానీ ఇండియాలో 100 మంది సంపాదిస్తే 90 మందికి ఈ డబ్బు అంతా మా కుటుంబాలకు ఉండాలో, వంశ పారంపరికి మా ఊళ్ళు అనిపించాలని బుద్ధి ఇండియాలో ఎక్కువట. అమెరికాలో ధనవంతులు ఉన్నారు, ఇంగ్లాండ్లో ధనవంతులు ఉన్నారు, ఉన్నా కానీ వాళ్ళకి ఈ బుద్ధి లేదట. ఇప్పటికే మామూలుగా అలవాటును బట్టి వాళ్ళు చేసి కృషి చేస్తే వాళ్ళకి సంపాదన వస్తుంది. కానీ ఈ డబ్బు అంతా మన కుటుంబం వాళ్ళే అనుభవించాలి తరతరాలనే బుద్ధి వాళ్ళకి లేదు. ఆ రకమైన బుద్ధి ఉన్నవాళ్ళు ఇండియాలో 190 మంది ఉన్నారు. 100 మంది ఉన్నారనే చెప్పడం లేదు, అలా 190 మంది ఉన్నారని ఈ మధ్య లెక్కలు చూసి చెప్పారు. గురువుకు కొడుకులు లేవు, గురువుకి తీసివేతలు లేవు, గురువుకు గుణకారాలు లేవు, ఉంటాడు గురువు. మీరు ఏమి చెల్లించారని వాడు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. మీరు ఏమైనా వాళ్ళకి అభిషేకం చేశారా? శివుడికి అభిషేకం చేస్తున్నారు. అదే బయట బయట వేషాలను బట్టి, బయట బట్టలను బట్టి ఏ మనిషి, గురువే కాదు ఏ మనిషి కావునొచ్చే మీరు కట్టద్దు. వాడు గొప్పతనం, ఏ మనిషి గొప్పతనం లోపల ఉంటుంది, కానీ బయట ఏముంటుంది. బట్టలు మంచి బట్టలు అందరూ వేసుకోవచ్చు, అయితే వాడికి ఔన్నత్యం ఎక్కడ వస్తుంది, ఉదారత్వం ఎక్కడ వస్తుంది? అసలు మాటలోనే ఉదారత్వం ఉండదు, మాటలో ఔన్నత్యం ఉండదు. నోరు ఓపెన్ చేస్తే అంత వాసన, దుర్వాసన. అయితే అది ఎక్కడైతే అంటే వాడి స్వరూపంలో సుఖం ఉంది. వీడి స్వరూపంలో ఉన్న సుఖం సత్యం శివం సుందరం. అంటే వాడు స్వరూపంలో వాడు ఉన్నాడు. ఇది మీరు బాగా నూరి పోసేయాలి మీ లోపల. నేను ఉన్నాను. ఏంటది ఉన్నాను? ఆ ఉన్నది ఏదో నేనై ఉన్నాను. ఆ ఉన్నది ఏదో నేను, అక్కడ చావు లేదు, పుట్టుక లేదు, జడత్వం లేదు, జీవత్వం లేదు, నరకం లేదు, స్వర్గం లేదు. అంత ఆనందమే, అంత జ్ఞానమే. అటువంటి ఎటు చూసినా శక్తి, నువ్వు శక్తి లేకుండా ఏ జ్ఞాని శక్తి లేకుండా ఉండడం, ఏ జ్ఞాని కూడా శక్తి లేకుండా ఉండండి. ఎటు చూసి ఆనందం, నాకు ఆనందం లేకుండా మీకు ఆనందాన్ని ఎక్కడ పంచిపెట్టగలను నేను? నన్ను ఆనందం వరించబోతే నాకెక్కడ వస్తుంది ఆనందం? నాకు జ్ఞానం ఉంటే మీకు జ్ఞానాన్ని పంచిపెట్టగలను. నాకే జ్ఞానం లేనప్పుడు నాకు లేనిది మీకు ఎలా పంచిపెట్టగలను? నాకు నేది నేను ఎలా పంచిపెట్టగలను? ఆకులు నాకు ఓడి ఇంటికి, మూతులు నాకు ఓడి వెళ్ళాడంట. ఆడు అసలు ఆకులు నాకు ఆడు బతుకుతుంటే ఆడు ఇలా వస్తుంది, ఆడు ముయ్యి ఆడు మూతి నాకు దాని ఇంకోటి వెళ్ళాడంట. నాకేమి లేనప్పుడు మీకు ఎక్కడ ఇస్తాను? అసలు ఆడు ఆకులు నాకు బతుకుతున్నాడు, కొంచెం మూతికి అంటుకుంది అడుగు, ఆ మూతి నాకేద్దామని ఇంకోటి వెళ్ళాడంట. అలా ఉంది మన పరిస్థితి. నాకే లేనప్పుడు మీకు ఎక్కడ తెచ్చిస్తాను? అయితే ఎక్కడైతే ఏదైతే నడుకు గాఢ నిద్రలో ఎలా ఉన్నాడో, ఏమీ లేకుండా ఉన్నాడు, పైగా అక్కడ జీవత్వం లేదు, ఒక వ్యక్తిత్వం లేదు, లేకపోతే పలానా వారి అబ్బాయి నేను, పలానా క్యాష్ నేను, పలానా రేస్ అనేది ఏమీ లేదు, లోపల ఉన్నాడు, ఎలా ఉన్నాడు? సుఖ సముద్రంలో, శాంతి సముద్రంలో, ఆనంద సముద్రంలో ఈతలు కొడుతున్నాడు. అటువంటి అనుభవం పొందిన వాడిని మీరు గదిలో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? వేసి అంటాడు కొండ మీద దీపాన్ని, ఎవడు కొండ మీద దీపాన్ని కనిపించకుండా ఎవడో చేయగలడు. కొండ మీద ఉన్న దీపం ఎవరో చూడొద్దని చెబితే అందరికీ కనిపిస్తాను ఉంటుంది అది. కొండ మీద దీపాన్ని చూడకుండా ఎవరు ఆపు చేయగలడు? ఒక మహాత్ముడు మీద, ఒక మహర్షి మీద, ఒక యోగి మీద మీకు అసూయ వచ్చినా అడు అవునచ్చాను మీరు చేయకుండా ఆపు చేయగలరు? కొండ మీద దీపాన్ని ఎవరో చూడకూడదని మీరు చెప్పినా అందరికీ కనిపిస్తాడు, ఎవడో చూడకుండా ఉండలేడు. కొండ మీద దీపం పెట్టి ఎవరి కళ్ళకి కనిపించకూడదని మీరు అనుకుంటే ఎవరి కళ్ళకి కనపడకుండా మీరు చేయగలరు అన్నాడు యేసుతో. మహర్షులు, జ్ఞానులు, యోగులు కూడా అంతే. వాళ్ళు అక్కడ మాట్లాడకుండా ఏదో మూలన కూర్చున్నప్పటికీ వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర నుంచి వచ్చే శాంతి తరంగాలు, చైతన్య తెలంగాణ, శాంతి తెలంగాణ లోకాన్ని ముంచేస్తాయి. వాడు గదిలో కూర్చోబెట్టిన వాడు అవునచ్చి అక్కడ ఆగుతుంది. అయితే దుఃఖరూపం ఏంటంటే ఈ శరీరానికి చైతన్యానికి మధ్యన ఓ సైతాన్ గడికి పట్టుకున్నాడో, దెయ్యం గడి పట్టుకున్నాడో. వాడు ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు. రూపాలను పట్టుకోవద్దంటే రూపాలను పట్టుకుంటాడు, పోను అలా పడుండంటే ఒక రూపం కదా మళ్ళీ రూపాలను మార్చేస్తూ ఉంటాడు. అది రూపం లేకుండా ఉండలేడు కాబట్టి మళ్ళీ రూపం వస్తుంది వాడికి. ఈ రూపం ఏడు నిజం కాదని తెలియ, ఈ రూపం ఏడుకి నిజం కాని అప్పుడు ఇంట్లో వాడి రూపాలు అలా నిజం అవుతాయి. తన రూపం తాను నిజం అనుకుంటున్నాడు కాబట్టి ఇంట్లో రూపాలు కూడా నిజం అనుకుంటాడు. పెద్ద మోహం అది, ఒక భ్రాంతి వదిలి ఆ మాయను చెంపుకొని, ఆ భ్రాంతిని చెంపుకొని నువ్వు గురువు సహాయం లేకుండా, ఈశ్వరుడు సహాయం లేకుండా నువ్వు అడవిలోంచి బయటకు రాగలవా? నీ తెలివితేటల వల్ల, నీ సాధన వల్ల, నీ పూజల వల్ల బయటకు రాగలవా? డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా ఎవడో ఒక దేవతా పురుషుల అనుగ్రహం లేకుండా, ఓ మనిషి అనుగ్రహం లేకుండా నీ అంతటి నువ్వు అడవిలోంచి బయటికి రాగలవా? ఇక్కడ సుఖం అడిగే ప్రశ్న ఏంటంటే నా లోపల దుఃఖం ఎలా అంతమవుతుందంటే, దుఃఖం నీకు శరీర రూపం లేదు, అహంకార రూపంలో ఉంది. దుఃఖం శరీర రూపంలో ఉంటే శరీరాన్ని కాల్చినప్పుడు దుఃఖం కూడా కాలిపోతుంది. ఈ ఋషులు మురమల్లో పూర్వం కొన్ని 1000 సంవత్సరాల పూర్వం శరీరం చచ్చిపోవడానికి వాళ్ళు సాధన చేయలేదు. శరీరం ఉండగా శరీరంతో సాదాత్యం పొందుతున్నటువంటి అజ్ఞానాన్ని, మనస్సుని, అహంభావన, అహంకారాన్ని చంపడానికి సాధన చేశారు. ఇక్కడ శరీరం చంపడానికి సాధన ఎందుకు? ఏదో రోగం వస్తుంది, రోగమే చంపేస్తుంది శరీరాన్ని. శరీరాన్ని చంపడానికి సాధన ఎందుకు? దాని స్వభావం చచ్చి తీరుతుంది ఏదో రోజున, ఏదో రోగం పేరు ఏదో రోగం పేరు అది, వంపేమో చేసేవాడు ఈస్టర్డ్ ఆ రోగం తిట్టుకుంటాం, రోగం వంపు మనకి ఉన్నాను. ఏంటి ఎలా ఉన్నాడు ఆ నిద్దట్లో ఎలా ఉన్నాడు మహాత్ముడు? జాగ్రత్త అవస్థలో కూడా ఎలా ఉంటాడు? నిద్దట్లో మనం అశరీరంగా ఉన్నాం, శరీరంగా ఉన్నాం, సశరీరంగా ఉన్నామా అశరీరంగా ఉన్నామా? అశరీరంగా ఉన్నాం. నిద్రపోయేవాడికి తన శరీరం వాడికి తెలియదు, నాకు శరీరం ఉందని కూడా అనుకోడు. గాఢ నిద్రలో ఏ స్థితిలో అయితే మనం ఉన్నామో జ్ఞాని జాగ్రత్త అవస్థలో కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఆడికి ఆనందం కాబట్టి, శాంతి కాబట్టి, సూర్యుడికి చీకటిని, సూర్యుడి చీకటిని కాదు, సూర్యుడి చీకటి ఎక్కడ ఉందని వెతుక్కున్నా సూర్యుడికి చీకటి కనపడదు. అశాంతి కోసం, దుఃఖం కోసం వెతుక్కున్నా జ్ఞానికి కనపడదు. సూర్యుడు ఎప్పుడు చీకటి చూడలేదు, వాడు ఎక్కడికి వెళ్ళినా వెలుగు వచ్చేస్తుంది. అలా జ్ఞాని అశాంతిని చూడలేదు, అక్కడ నడుస్తుంటే శాంతి, కూర్చుంటే శాంతి, ఒకవేళ ఊరు మారిపోతే వాడు కూడా శాంతి కూడా వెళ్ళిపోతుంది. వాడు కూర్చున్న శాంతే, మాట్లాడుతున్న శాంతే, మౌనంగా కూర్చున్న శాంతే, ఒకవేళ ఆడు ఈ ఊరు విడిచిపెట్టి ఇంకో ఊరికి పోయిన అక్కడ శాంతే, ఎక్కడ ఉన్న శాంతే. నీకు కూడా నీ నీడ ఎలా వస్తుందో, అలా జ్ఞాని కూడా శాంతి పరిగెడుతూ ఉంటుంది. నీవు నీవుగా ఉన్నప్పుడు ఏది నువ్వే ఉన్నావు, అది నీకు అనుభవంలో ఉన్నప్పుడు ఈ శరీరము, ప్రపంచము, మనస్సు, ఈ నీడలు ఉంటే ఎలా పోతే ఎలాగా? ఎంత ఛాలెంజింగ్ సబ్జెక్ట్ చూడు. ఇది చూసి కాపీ కాదు, ఇది చదువుకుని చెప్పిన మాటలు కాదు, ఇది చూసి కాపీలు కాదు, ఏదో గ్రంథం ఇవే భగవద్గీత ఉపనిషత్తు చదివి చెప్పిన మాటలు కాదు, ఇది భగవాన్ నోటెమిటో వచ్చినాయి. నీవు నీవుగా ఉన్నప్పుడు, నువ్వు ఏదిగా ఉన్నావో అది అలా ఉన్నప్పుడు, నువ్వు నీవుగా ఉన్నప్పుడు శరీరం కనిపిస్తే శరీరం ఉంటే ఎలా పోతే ఎలాగ? ప్రపంచం కనిపిస్తే ఏమిటి, కనిపించకపోతే ఏంటి? ప్రపంచం నీ మనస్సు ఉంటే ఏంటి, పోతే ఏమిటి? శరీరం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ప్రపంచం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. నీ లోపల జీవుడు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇవన్నీ నిజమా? ఇవన్నీ నీడలు. నీ నీడ ఇప్పుడు నీ నీడ నీకు కనపడటం లేదు. మీరు ఇక్కడ కూర్చుని మీరు ఎండలోకి వెళ్తే మీ నీడ కనిపిస్తుంది, ఇక్కడ కూర్చుంటే మీ నీళ్ళు మీకు కనపట్టలేదు. అలాగని మీరేమన్నా నష్టపోతున్నారా? శరీరం ఉంటే ఎలా, ప్రపంచం కనిపిస్తే ఎలా, మనస్సు కనిపించకపోతేరా? ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, మీ నీళ్ళు మీకు కనపట్టలేదు, ఎండలోకి వెళ్తే కనిపిస్తాయి. అయితే మీ నీళ్ళు మీకు కనపట్టాలని వచ్చి నష్టం ఏంటి మీకు? ఇక్కడ కనిపిస్తేలా, కనిపించకపోతేలా, మాట్లాడితేలా, మాట్లాడకపోతేలా? అంటే నీవేం చదువుకున్నావు, నీకు ఎంత డబ్బు ఉంది, నువ్వు ఎంత హైలీ క్వాలిఫైడు, నువ్వు ఎన్ని మేళ్ళు ఉన్నాయి, నీకు సంవత్సరానికి నీకు ఎంత ఆదాయం వస్తుంది, దాంట్లో ఏం లేదు, ఆడు హృదయంలో ఎలా ఉన్నాడు దాన్ని బట్టి వాడు అవనిచ్చాను కొలవండి. గయ్యం బద్ద పెట్టి బట్టలను ఎలా కొలుస్తాము? ఆడు హృదయంలో ఏముందో దాన్ని బట్టి మీరు ఆడు గొప్పతనం కావాల్సి ఉంటే కొలవండి. వాటికి హ్యాజ్, ఆడికి ఏముందని కాదు, వాడు ఎలా ఉన్నాడు అంత ముఖ్యం. ఆడు ఆడికి ఏముంది, ఎకరం పొలం ఉందా, సెంటి పొలం ఉందా అంటే అది కాదు, ఆడు లోపల ఎలా ఉన్నాడు అది పెట్టి కొలవండి. గజం బద్ద పెట్టి వాటికి హ్యాజ్ అది కాదు, వాటికి ఈ లోపల ఎలా ఉన్నాడు, ఆడికి ఏముందని కాదు, కానీ లోపల ఎలా ఉన్నాడు అది. అంటే ఇక్కడ అది దుఃఖం అనేది నీ లోపల ఉంది, అహంకార రూపంలో, వ్యక్తిగత రూపంలో, ఇండివిజువల్ అయి ఫాల్స్ అయ్యి మిజ్జా నేను అంటాడు దాన్ని. ఇప్పుడు ఏ నేనైతే నేను అంటున్నాము, ఏ నేనైతే మనం నేను అంటున్నామో దాన్ని మిజ్జా నేను అంటారు. అంటే మిజ్జా నేనంటే అది అబద్ధమైన నేను, కల్పించబడినారు. మిజ్జా అంటే కల్పించబడింది, ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, అది మిజ్జా నేనం. ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టుగా అలా కనిపింపజేసేది దొంగ నేనేం. ఉన్నది లేదని చెబుతుంది, లేనిది ఉందని చెబుతుంది. ఎవరి శరీర గత ఈ శరీరాన్ని, ఈ శరీరం కూడా ఆత్మకు అక్కర్లేదు, ఈ శరీరం కూడా చైతన్యానికి అక్కర్లేదు, ఈ చావు పుట్టుకలు శరీరానికి చైతన్యానికి అక్కర్లేదు, వంద లేదన్న సమస్య చైతన్యానికి అక్కర్లేదు. శరీరంలో ఉన్న సౌందర్యం అక్కర్లేదు. మనసులో ఉన్న సౌందర్యం అక్కర్లేదు. బయట ఏమి అక్కర్లేదు. చైతన్యానికి ఏమి అక్కర్లేదు. ఏమి అక్కర్లేకపోయినా స్వతంత్రంగా ఉండదు, శాంతిగా ఉండగలదు, సుఖంగా ఉండగలదు, సుఖ స్వరూపమై ఉండగలదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోలేదంటే ఉన్నది ఏంటది, ఆ ఉన్నది ఏదో నీవై ఉన్నావు. ఆ ఉన్నది ఏదో అంటే ఉంటే సరిపోదు. అది నువ్వు నా అనుభవం నీకు రావాలి. అది గురువు యొక్క దయ లేకుండా అనుభవం రాదు. తల పట్టుకుని ఆ గోడకేసి కెట్టుకో, 1000 శాస్త్రాలు చదువు, 1000 డిక్షనరీలు నోటుకు వచ్చేలాగా బైకాట్ చేయి. నీకు గురువు యొక్క దయ లేకుండా నీకు జ్ఞానం కలగదు. అంటే ఇక్కడ లోపల పిశాచం ఉంది. ఏది దేహము కాకపోయినా దేహం లేదని చెప్పేది పిశాచం ఉంది. మనం అందరం పరిమితులు, దేహానికి పరిమితి ఉన్నాం కదా. దేహం చచ్చిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం, మనం చచ్చిపోతున్నాం అనుకుంటాం. అలా అనిపింపజేసేది పిశాచం. అదే అహంకారం, అదే అజ్ఞానం, అదే సైతానం. అలా అనిపింపజేసేదే సైతానం. అది ఏ విధంగా పోతుందని ప్రశ్న. ఇక్కడ భగవాన్ చెప్పి దానికి ఒక సూత్రం లేదు. నువ్వు కర్మ, అది పోవటానికి కర్మ మార్గం, కర్మని యోగంగా చే, నువ్వు చేసే కర్మ యోగంగా చేయాలి. నీకున్న భక్తి యోగంగా చేయాలి. అంటే భక్తి అంటే పరమేశ్వరుడు ఏదన్న ప్రేమ. భక్తి అంటే మీకంటే చిన్నవాళ్ళ మీద ఉన్న ప్రేమను దయ అంటారు. మీకంటారు పెద్దవాళ్ళ మీద ఉన్న మీకు ఆప్యాయతన ప్రేమ అంటారు. మీకంటే చిన్నవాళ్ళ మీద మీకున్న ఆప్యాయతను దయ అంటారు. పరమేశ్వరుడి మీద మీకంటే ఎల్డర్స్ మీద ఉన్న అనురాగాన్ని దాన్ని ప్రేమ అని పిలుస్తారు. అది ప్రేమ దయ. ప్రేమ ఉన్న చోట దయ ఉంటుంది, అది సహజమే. దయ ఉన్న చోట ప్రేమ ఉంటుంది. అంతే కంపాషన్ అనేది ఎక్కడైతే లవ్ ఉందో అక్కడ కంపాషన్ కూడా ఉంటుంది. ఎక్కడైతే వేడి ఉందో అక్కడ నొప్పి ఎలా ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ శాంతి కూడా ఉంటుంది, ఆప్యాయత కూడా ఉంటుంది. ఇక్కడ ఆప్యాయత లేకుండా ప్రేమించకుండా జ్ఞాని ఎవరిని ప్రేమించాలని ప్రేమించడు, ప్రేమించకుండా ఉండలేడు కాబట్టి ప్రేమిస్తాడు. అది కల్టివేషన్ కాదు. ఇప్పుడు వైద్యం డాక్టర్ చూడండి, ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వస్తారు. ప్లేడర్లు కూడా కొత్తగా ప్లేడర్లు చదివితే పెద్ద ప్లేడర్ల దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు కోర్టులు ఎలా వాదించాలి, ఎలా అబద్ధాలు చెప్పాలి అని పెద్ద ప్లేడర్ల దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వస్తారు. ఇంక అబద్ధాలు చెప్పడం కూడా అందరూ చెప్పలేరు. నిజాన్ని కూడా అబద్ధాన్ని కూడా నిజం కింద చెప్పగలగాలి. అలా జడ్జి నమ్మించాలి, దానికి ట్రైనింగ్ చేస్తారు. ఇది అలా ట్రైనింగ్ల వల్ల పొందేది కాదు. ఇది అలా ట్రైనింగ్లో ఏం చేయదు. భాష విషయం కాదు కదా, భాష విషయం కాదు. మనస్సు చేత గ్రహించేది కాదు, బుద్ధి చేత గ్రహించేది కాదు. మనస్సు ఎక్కడైతే అణిగిపోతుందో అక్కడైతే తెలియబడుతుంది, కానీ మనస్సు చేత గ్రహించదు కాదు. ఇప్పుడు మనసు ఇంగ్లీష్ దగ్గర ఎక్కడలాగా, ఇది మనస్సుతోటి గ్రహించేది కాదు. మనసు కంటే చిన్నది కాదు చైతన్యం. అంటే మనస్సు చేత గ్రహించబడదు. ఎక్కడైతే మనస్సు అణిగిపోయినాయో, ఎక్కడైతే ఇంద్రియాలు అణిగిపోయినాయో, ఎక్కడైతే వ్యక్తిభావం అణిగిపోయిందో, ఫలానా దేహం నాది, ఫలానా పేరు నాది అనే తలంపులు ఎక్కడైతే అణిగిపోయో అక్కడ స్వరూపం నీకు వ్యక్తమవుతుంది. కానీ అది నువ్వు చూడలేవు. అది వ్యక్త, అది కనిపిస్తే నువ్వు చూడగలవు. కానీ అది కనిపించకుండా నీ కోరిక వల్ల అది కనిపించబడదు. మనకు లోపల యోగ్యత లేకపోతే, లోపల అర్హత లేకపోతే, లోపల సమర్థత లేకపోతే మనకు కోరిక వల్ల జ్ఞానం కలగదు. మనకి జ్ఞానం కలగాలని కోరిక ఉందనుకోండి, లోపల ఏం మొగ్గలేదనుకోండి, లోపల మెచ్యూరిటీ లేదనుకోండి, లోపల పచ్చి పచ్చిగా ఉన్నాను అనుకోండి, లోపల పొలపొల్లగా ఉన్నాను అనుకోండి, లోపల చేదు చేదుగా ఉన్నాను అనుకోండి, అది తీపి అనేది లోపల తీపిదనం అసలు లేదనుకోండి, నీకు కోరిక ఉన్న చేత ఈస్తాడు. లోపల అంతర్యాముగా ఉన్నా మీకు ఎరుక పడ్డాడు. ఇంకేత మనం అందరం పొల్లగా ఉన్న మనుషులే, చేదుగా ఉన్న మనుషులే. ఎవడో మనసును తీసుకుని నోట్లో పెట్టుకున్న పొల్లగాని ఉంటాడు, చేదుగాని ఉంటాడు, ఎవడు ఉంటాడు తీయగలను. అంత బుద్ధిమంతులం మనం, అంత తీయగా ఉన్నంత మెచ్యూరిటీ మనలో ఉందా. పచ్చికాయలు తింటే ఎలా ఉంటుంది, పొల్లగానో చేదుగానో ఉంటాయి. మనం ఏమైనా ముగ్గామా లోపల, మనం ఏమైనా ముగ్గామా లోపల, పైకి ముగ్గినట్టు కనిపించిన లోపల ముగ్గలేంటి. ఈశ్వరుడు అంతర్యాం, ఈశ్వరుడు అంతర్యాం. ఈశ్వరుడి దగ్గర నువ్వు భగవాన్ చెప్తూ ఉండారు, నువ్వు ఒక మనిషిని ఇంకో మనిషిని మోసం చేయొచ్చు, సమాజాన్ని మోసం చేయొచ్చు. కానీ ఈ నీకు అంతర్యామం కానీ ఈశ్వరుని ఎలా మోసం చేయగలవు? నీకు ఇంకో గంటకి ఏ తలంపు వస్తుంది ఇప్పుడు చెప్పగలడు ఈశ్వరుడు. రేపు రోజు నీకు ఎలా కలుస్తుందో ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. వాడు నువ్వు ఎలా మోసం చేస్తావు? నీకు నీ లోపలన్న వాసన, నీ లోపలన్న సంస్కారం నీకు తలంపు రూపంలోకి వచ్చాక తెలుస్తుంది. నువ్వెంత బుద్ధిమంతులు అనుకున్నా, నీవు నిజంగా నీకు వాసన, నీలోని వాసన నీకు కనపడినప్పుడు నువ్వు బుద్ధిమంతులు అనుకుంటా రానుకోవటంలో తప్పు లేదు. కానీ ఆ వాసన ఎప్పటికప్పుడు కోరిక రూపంలోకి నీకు బ్రెయిన్లోకి వస్తుంది, మెదడులోకి వస్తుంది. ఓహో, అప్పుడు నాకు ఇటువంటి వాసనలు ఉన్నాయా, ఇటువంటి కోరికలు ఉన్నాయా, అప్పుడు నీకు అనిపిస్తుంది. ఏం చేద్దంటాడు, చట్టం ప్రకారం వాడు నీ బ్రెయిన్లోకి పంపిస్తాడు నీకు తెలియటానికి. నీకు ఏ జబ్బు ఉందో తెలియకుండా డాక్టర్ నీకు వైద్యం చేసిన తగ్గదు. అలాగే నీ లోపల ఏ బలహీనతలు ఉన్నాయో నీకు తెలియకుండా నువ్వు దాని గురించి పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఈశ్వరుడు తన సహాయం నీకు అందించడు. నీ రోగం ఏంటో డాక్టర్కి అర్థం కానప్పుడు దాన్ని పోగొట్టలేడు. అలాగే నీ బలహీనత ఏముందో నీ బలహీనత నీకే తెలియనప్పుడు ఆ బలహీనత నుంచి బయటకు రావటం నువ్వు ప్రయత్నం మొదలుపెట్టావు. అసలు ప్రయత్నం చేస్తావు లేదా వేరే, అసలు ప్రయత్నమే మొదలుపెట్టాను. కొంతమంది వాళ్ళ బుద్ధిమంతులు కాపీ మేము చాలా బుద్ధిమంతులు అనుకుంటారు, ఏం చేయాలి లోపల వాసన ఇంకా పైకి రావట్లేదు. అంటే వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారని వాళ్ళకి తెలియదు. పాప వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఓ దేవుడా, వాళ్ళని క్షమించు. వాళ్ళు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. వాళ్ళ లోపల ఏముందో వాళ్ళకే తెలియటం లేదు. అంచేది వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళైనా మేము ఏదో పెద్దవాళ్ళం విశేషం ఉందనుకుంటున్నారు. అంచేది ఓ యెహోవా, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. చేతకాని వాళ్ళు చేతనవరు అనుకుంటున్నారు. చేతకాని వాళ్ళు వాళ్ళ లోపల ఎంత పాడైపోయినారో అని తెలియదు, కానీ బాగుపడిపోయినాడు అనుకుంటున్నారు. అయితే తెలివి తక్కువగా తెలివి తక్కువ మంద ఏదో అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. నువ్వు క్షమించకపోతే ఎవడు క్షమిస్తాడు? నువ్వు క్షమించకపోతే ఎవడు క్షమిస్తాడు మమ్మల్ని? ఓ ధర్మరాజా, ఒక అబద్ధం, ఒక పది మంది మంచి కోసం చెప్పమంటాను ఒక అబద్ధం. నేను చెబుతున్నాను, నేను అబద్ధాలు చెప్పనన్నాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నేను చెబుతున్నాను, నేను అబద్ధం చెప్పమని చెప్పు అంటాడు. అప్పుడు కూడా ధర్మరాజు చెప్పడు, నన్ను ఎవరు అనుకుంటున్నావు అంటాడు కృష్ణుడు. నువ్వు ఈశ్వరుడని నాకు తెలుసు అంటాడు. ఏంటి ఆయన ఈశ్వరుడని? కొంతమందికి తెలుసు, ధర్మరాజుకి తెలుసు, భీష్ముడికి తెలుసు, ఇంకా ఒక 5-6 మంది కంటే కృష్ణుడు ఈశ్వరుడని తెలియదు. ఈశ్వరుడని నాకు తెలుసు అన్నాడు. మరి ఈశ్వరుడే నేను నీకు అబద్ధం చెప్పమని ఈశ్వరుడే చెప్పినప్పుడు నీకు చెప్పడానికి అభ్యంతరం ఏంటన్నాడు? అంటే నాకు అబద్ధాలు చెబితే పాపం వస్తుంది అన్నాడు ధర్మరాజు. నేనే చెప్పమంటాను కాబట్టి, నీ అంతటి నువ్వు చెప్పడం లేదు, నేనే చెప్పమంటున్నాను కాబట్టి నీ పాపాన్ని నేను భరిస్తానంటాడు ఈశ్వరుడు. ఏం చదివి నేనే చెప్పమని చెబుతున్నాను. అప్పుడు వ్యాసుడు అంటాడు, వాసుదేవ కృష్ణ, ధర్మరాజు పాపాలు ఒకటే భరిస్తావు అని, మా పాపాలు కూడా నువ్వే భరించాలి, నువ్వు భరిస్తావు, పోతే ఎవడు భరిస్తాడు? వాడు వ్యాసుడు చెప్తాడని చదవలేక వదిలేసాను నేను ఆ చాప్టర్. చదవలేక వ్యాసుడు రాసిన వదిలేసాను. ధర్మరాజు పాపాలు భరిస్తానంటున్నావు నువ్వు, మరి మా అమాయకత్వంగా అజ్ఞానంలో ఉండి పాపాలు ఎన్నో పాపాలు చేశాం, తెలిసిండి చేశాం, తెలియక చేశాం. కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది తెలుసున్నా చేస్తారు. అలవాట్ల యొక్క వేగం అంటారు, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్ అంటారు భగవద్గీతలో. అది తప్పని అడుగు తెలుస్తూ ఉంటుంది. అలవాట్ల యొక్క వేగం ఏంటది? అది తప్పని అడుగు తెలుస్తూ ఉంటుంది, కానీ అలవాట్ల యొక్క వేగం, కోరిక యొక్క వేగం. మనిషి తెలుసుండి కూడా ఎందుకు తప్పు చేస్తున్నాడు? అర్జునుడు యొక్క ప్రశ్నకి కృష్ణుడు ఏం సమాధానం చెప్పాడు? ఇట్ ఈస్ డిజైర్. ఎక్కడ ఆ డిజైర్ ఏంటది? ఆ డిజైర్ ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్యంలోంచి వస్తుందా? చైతన్యానికి ద్వితీయం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ డిజైర్? ఎక్కడి నుంచి వస్తుంది? మనసు వస్తుంది. అంచేది ఇల్లు అంతా కాలిపోతే ఇంట్లో ఎలకలన్నీ ఎలా చచ్చిపోయి, ఇంట్లో ఎలకలన్నీ ఎలా కాలిపోతాయో, నీకు ఎన్ని రకాల కోరికలు, నీ మనసు కాలిపోతే ఆ కోరికలు కూడా కాలిపోతాయి. అర్జున, ఇల్లు కాలిపోతే ఇంట్లోని ఎలకలు బతకుండవు. అలాగే నీ మనసు కాలిపోతే, మనసు చిరిగిపోతే లోపల ఉన్న కారికలు అవి కూడా కాలిపోతాయి. ఏం చేత ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు, ఈ అక్కడి నుంచి బయలుదేరుతున్నాయి. అంటే లోకాన్ని జయించిన వాడికంటే, లోకాన్ని జయించిన వాడికంటే తన మనసును తాను జయించుకున్నాడు, ఈజ్ ఎ రియల్ హీరో. లోకాన్ని జయించిన వాడికంటే ఎవడైతే తన మనస్సును తాను జయించాడో, తన మనస్సు తనకు స్వాధీనంలో ఉందో, ఎవడైతే మనస్సు స్వాధీనంలో వాడు లేడో వాడే నిజమైన హీరో, నిజమైన బలవంతుడు ఆడే. అంచేది నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి వాళ్ళని కూడా దేహాలు అనుకుంటున్నావు. నువ్వు దేహం కాదని నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు వాళ్ళ దేహాలు వాళ్ళు ఎలా అవుతారు? వ్యాసుడు అడిగితే మనం తరపున ఏమిటో అని అలా మాట్లాడుతున్నావు వాసుదేవ, ఏంటి ధర్మరాజు పాపాలు భరిస్తాను మా మాట ఏంటి, మేము ఎన్ని పాపాలు చేస్తున్నాం అబద్ధాలు చెబుతున్నాము, మమ్మల్ని మా పాపాలు మేము అడగ నేను ధర్మరాజు నిన్ను అడుగుతున్నాడు భరించమని, అయితే మేము అడగట్లేదు అడగట్లేదని మమ్మల్ని వదిలేస్తావా, మా పాపాలు కూడా నువ్వు భరించు. మన తరపున ఎమ్మెల్యే వాడు, వాడు మన తరపున ఎమ్మెల్యే అడుగుతున్నాడు, అయితే మేము అడగట్లేదు, మేము అలా పడున్నాం అడగకుండా. అయితే అడిగినోడికేమో పాపాలు తీసేసి అడగనాడు, మాలైన వాళ్ళని వదిలేస్తావను బాబు, ఈ దేవుడు చేసే న్యాయమేనా? ఇది దేవుడు చేయదగినదేనది? తెలివైన వాళ్ళు వాడుకుని తెలివి తక్కువ వదిలేస్తావు. అడిగేది ఏంటంటే అనేక మార్గాలు ఇక్కడ, అసలు ఇది పుస్తకం తగ్గటాలది అక్కడికక్కడికి వెళ్ళిపోతాను. ఎందుకు పుచ్చుకున్నట్టు పుస్తకం ఇదా మెడలో, మీకు మెడలో వస్తువులు ఎలా పెట్టుకుంటున్నారో మీ అలంకారం కోసం ఇది పుచ్చుకున్నట్టు సార్. మెడకి బంగారం అలంకారం, చేతికి పుస్తకం అలంకారం, బహుశా అంతకే పుచ్చుకున్నారేమో. ఏదో గొలుసన ఉంటే మంచిది అలంకారం మెడకి. రామకృష్ణ పరమహంస అంటారు వాడు, పరమహంస మామూలు వాడు కాదు. ఆయన లేడీస్ ఎవడన్నా చూడటానికి వస్తే దాని మెడలో అంక చూసేవాడు, ఇంచుమించుగా అందరి మెడలోనే ఏదో బంగారం తాడు ఉండదు. ఆయన అంటాడు, ఏమయ్యా మీరు అందరూ మెడలో గొలుసులు వేసుకొని వస్తున్నారు, మరి మా ఆవిడ మాట ఏంటి, మా ఆవిడ మాటలు మెడలో గొలుసులు వేసి శారద, ఆవిడ పేరు శారద, శారద మాట ఏంటి అంటాడు, వచ్చిన వాళ్ళే వచ్చిన వాళ్ళని అడుగుతున్నాడు, అది తెలివైన వాళ్ళు తెలివి తక్కువ తెలివి వాడు, అటువంటి వాళ్ళకి ముందిస్తాడు మోక్షం భగవంతుడు. అదే వచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నాడు, మీరు గొలుసు వేసుకెళ్ళారంటే మా ఆవిడకి గొలుసు లేదంటే మీరేం చెబుతారు, ఏంటి మీరు గొలుసు వేసి తిరుగుతున్నారా, మరి శారద మాట ఏంటి అంటే శారద మెడలో కూడా ఏదో గొలుసు ఉండాలని, అయితే అందుకు బంగారం మీద కాంక్ష ఉంది అలా అన్నంత మాత్రం చేత రామకృష్ణుడికి బంగారం మీద కాంక్ష ఉంటే మనకు రెండు కళ్ళు పోతాయి అని అనుకుంటే, ఈజ్ అబౌ ది వరల్డ్. ఆయన చెప్పాడు, ఈ గురువులు అందరూ దళాలి పెళ్ళిళ్ళు పేరాయిలు, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆ దళారి జరిస్తాడు, భక్తుడిని తీసుకెళ్ళి భగవంతుడిలో కలిపేవాడు ఈ దళారి. అంటే గురువులు అందరూ దళారి గళ్ళాయి, అలాగ నేను కూడా దళారి. రామకృష్ణుడు ఏమన్నాడు అంటే, ఆయనకి బంగారం ఎందుకు, ఆయన బంగారం ప్రకృతిని దాటినవాడు, ఆయనకి బంగారం అంటే చివరికి వాళ్ళు ఏంటి నాయ ప్రత్యేకంగా శారద ఇలా శారదకి బంగారం లేదంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురిని వాళ్ళు ఏదో గొలుసుకొని వచ్చేసి ఇంకా మళ్ళీ శారద మేడలో వేసేసారు. ఏంటంటే మీరు బంగారాలు వేసి తిరుగుతారు, శారద చాలామందికి శారద అంటే ఆయన భార్య అని మీరు తెలియని వాళ్ళు ఏంటి శారద శారద అంటాడు ఏంటాడు అనుకున్నారు. శారద అంటే సరస్వతి గాఢ సంబరాలు, రమ అంటే లక్ష్మీదేవి, శారద అంటే గాఢ సంబరాలు ఇచ్చు సరస్వతిదేవి, ఉమా అంటే పార్వతీదేవి, ఉమా అంటే పార్వతీదేవి, రమ అంటే లక్ష్మీదేవి, ఈవిడెవరు శారద, శారద అంటే సాక్షాత్తు సరస్వతి, గాఢ సభలు అని నేను గాఢ సంబరాలు ఇచ్చు. అయితే ఈనాటికి కూడా ప్రపంచంలో శారదకు వచ్చిన ఖ్యాతి, శారదకు వచ్చిన గౌరవం రామకృష్ణుడికి రాలేదు. అలాగే మీరు రమణ మహర్షికి జ్ఞానం కలిగిన చోటు మధుర వెళ్ళి చూస్తే అక్కడ మహిమలు 64 మహిమలు చేశాడు. ఇక్కడ శివుడు సుందరేశ్వరుడు అనే పేరు. ఇక్కడ మురమండలో శివుడికి వీరభద్రుడు అనే పేరు ఎలా ఉందో మధురాయ ఉన్న శివుడికి సుందరేశ్వరుడు రూపం ఉంది. అలాగ అందం ధరించిన దేవుడు ఒక ఉంటాడు, చోట్లను కూడా అలా ఉంటాడు సుందరేశ్వరుడు. 64 మహిమలు చేశాడు, మెరికలు చేశాడు. కానీ మీనాక్షి ఒక్క మహిమ కూడా చేయలేదు. గౌరవం అంతా మీనాక్షికి వచ్చింది, సుందరేశ్వరుడికి గౌరవం రాలేదు. జ్ఞానం చెప్పింది రామకృష్ణ పరమహంస, గౌరవం శారదకు వచ్చేసింది. మరి ఏం చెప్పగలను? ఈ భగవంతుడు లేరడు, ఆ భగవంతుడు లేరడు, ఏమో అలా ఎంచుకొచ్చిందో మనం, దానికి రీజన్ లేదు. మన రీజన్కి అందని విషయాలు, మన మనస్సుకి అందని విషయాలు, మన బుద్ధికి తెలియని విషయాలన్నీ కూడా మనం విమర్శించడం తప్పది. అలా ఎంచుకొచ్చిందంటే మనం చెప్పలేదు. ఏదో కారణాలు ఉంటాయి లోపల. ఆడు పెళ్ళి అయిన తర్వాత మొట్టమొదటిసారి తండ్రి తీసుకొచ్చాడు దక్షిణేశ్వర రామకృష్ణుడి దగ్గరికి భార్య. ఈయనకి అడగటం చేత కాలేదు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత అడగాలి కదా భార్యను పంపించమని. ఈయనకి అడగటం తెలియలేదు. ఈ పెద్దోళ్ళు ఏమో ఈయన వదిలేశారు. అడిగితే అడుగుతాడు మనకెందుకనే. మరి అమ్మాయిని అడగకుండా అలా పంపిస్తారు, ఇది అడిగిరా లేడు, అలా అడగాలని చేయటాలే లేడితే. చివరికి ఎలా అయితేనే వాళ్ళే తీసుకొచ్చేసారు, శారద తండ్రి తీసుకొచ్చేసారు. వచ్చిన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఒక మర్యాద లేదు, దయచేయడం అనలేదు, మాంగారినాడు దయచేయని కూర్చోడం అనలేదు, శారదతో ఏం మాట్లాడతాడని చేయడం. నేను ప్రకృతికి దాటి జీవించాలనుకుంటున్నాను, ప్రకృతిలో ఒక లాగేస్తావా శారద? ఏం డైలాగ్స్ చూడండి, వండర్ఫుల్ డైలాగ్స్. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, చెవులు లేని వాళ్ళకి నేనేం చెప్పలేను. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి. రామకృష్ణుడు శారద వచ్చిన ఫస్ట్ టైం గుమ్మాలోకి సింహద్వారం దాటి లోపలికి వచ్చినప్పుడు మనం స్వాగతం చెబుతాం. ఈడు కూర్చోమని లేదు, చెమ్ముతో నీళ్ళు ఇవ్వలేదు, కొన్ని పెళ్ళం మాట ఏంటి మాంగారికి ఇవ్వలేదు. పైగా ముందు మాంగారి కంటే పెళ్ళంతో ముందు మాట్లాడుతున్నావు. నేను ప్రకృతికి అతీతంగా జీవించాలనుకుంటున్నాను. ప్రకృతి అంటే లోపల గుణాలు, నా మనసులో ఉన్న గుణాలకు అతీతంగా జీవించాలనుకుంటున్నాను. నన్ను కింద పడగొట్టేస్తావా శారద? ఓ రామకృష్ణ, నిన్ను కింద పడగొట్టడానికి రాలేదు, నేను ఉద్ధరించడానికి నేను నీ గుమ్మాలోకి వచ్చాను. ఇది డైరెక్ట్ ట్రిప్. ఓ రామకృష్ణ, నిన్ను అది పడగొట్టడానికి రాలేదు, నేను ఇంద్రియాల్లోకి పతనం చేయటానికి రాలేదు, నువ్వు ఇంద్రియాలను దాటి జీవించాలనుకుంటున్నావు, దానికి నా సహాయ సహకారములు ఉంటాయి, నువ్వు ప్రకృతిని దాటి వెళ్ళటానికి వెళితే నాకేం అభ్యంతరం లేదు. ఇటువంటి ఏదో మహత్తరమైనటువంటి ఈ సీక్రెట్ ఏదో గ్రేట్నెస్ ఏదో సీక్రెట్ కొన్ని ఆ గ్రేట్నెస్ కారణం ఏదో సీక్రెట్ ఉంది కాబట్టి మన బుర్రలకు అందకపోయినా రామకృష్ణుడు లేని గౌరవం ఆడు పొందింది ప్రపంచంలో. వివేకానంద కూడా అంత గౌరవం, రామకృష్ణ శారదకున్న అంత గౌరవం. ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు, అనేక దేశాలు తిరిగాడు, అనేక ప్రవచనాలు చెప్పాడు. నేను ఉపన్యాసాలు చెబుతున్నానని, రచనలు చేస్తున్నానని, స్వామీజీ చాలా గొప్ప, వివేకానంద చాలా గొప్పవాడని, వివేకానంద పేరు మీద కాలేజీలు కట్టిన, హై స్కూల్ కట్టిన, అంత మాత్రం చేత వివేకానందకి జ్ఞానాన్ని మీరు అనుకోవద్దు. వివేకానంద చెప్తాడు సమాధి స్థితి పొందాలి. ఒక మనిషి సమాధి స్థితి పొందినప్పుడే వాడికి జ్ఞానం కలుగుతుంది. కానీ ఆలోచనలు తప్పకుంటాయి, తలంపులు తగ్గుకుంటాయి, రాగద్వేషాలు తప్పకుంటాయి. మనిషికి వాడు సమాధి స్థితి పొందినప్పుడు, అంటే నిద్రావస్థలో ఎలా ఉన్నాడు, జాగ్రత్త అవస్థలు ఎలా ఉన్నప్పుడు ఆ సమాధి స్థితిలో వాడికి సత్యం ఏదో తెలుస్తుంది. కానీ అప్పుడు వాడికి సత్యం అనుభవంలోకి వస్తుంది. కానీ ఈ రచన వల్ల, ఉపన్యాసాల వల్ల వస్తుందని అనుకోవటం లేదు. సమాధి స్థితిలో మాత్రమే సత్యం తెలియబడుతుంది, ఇతర స్టేట్లో తెలియబడదు. స్వామీజీ ఎవడైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎవడైనా దుఃఖపడతా అంటే, నువ్వు ఏ మనిషినైనా చూసి అయ్యో అని అనుకున్నావా? కనీసం నువ్వు భౌతికంగా ఏమి సహాయం చేయకపోయినా అయ్యో అని కూడా నువ్వు అనుకోకపోతే నువ్వు మహాత్ముడు కాదు, దురాత్ముడు అంటాడు స్వామి. భగవాన్ అంత అలా మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు కొంచెం రజోగుణంగా మాట్లాడతాడు. తెరపాగా కోట అంటే ఆ మాటలు కొంతమందికి అవసరం కదా, రజగుణంగా మాట్లాడతాడు. ఆ ఉద్రేకం కూడా సత్వగుణంలో రాదు, రజగుణంలో చూస్తుంది. అంటే చేలుకు ఎరువు ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం, వాళ్ళకి రజోగుణం లేకపోయినా రజోగుణాన్ని ఒకసారి ఉపయోగించుకుంటారు మనల్ని ఇన్స్పైర్ చేయడానికి. అలాగే ఆత్మజ్ఞాన సముపార్జనలో సాధిస్తే సాధించండి, కలిత ప్రయత్నంలో చావండి, మీరు చచ్చిన నాకు ఇష్టం అంటాడు స్వామి. ఈ ఆత్మజ్ఞాన సముపార్జనలో